నుంచి మానవ విశ్వాస జీవితానికి ఆధారభూతుడైనటువంటి దేవుడు తన మాటను మనకిచ్చి ఆ మాటలో అనేక వేల సంవత్సరాల జీవితాలను చరిత్రలను నిక్షిప్తం చేసి మానవుడు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో మనతో చెప్పాడు. ఆ విషయాలు చెవిగలిగి కొంతమంది వింటున్నారని, అందరూ వినేలాగా అందరూ గ్రహించేలాగా మన మధ్యలోకి ఆయనే తన కుమారునిగా నడిచొచ్చాడు. ఈరోజు ఆయన తన పోలికలోనికి మనము ఎక్కడైనా ఆటంకపరచబడే స్వభావంలో ఉంటే వాటిని సరిదిద్దుకోవాలని తన ఆత్మను పంపి మనతో బాగు చేయడానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ క్రియలన్నిటికీ ప్రాముఖ్యమైనటువంటి మూలం ఏంటంటే మానవుడు దేవుని యొక్క ఉద్దేశంలో ఏ పోలికతో అయితే ఏ ఆలోచనతో అయితే తయారు చేయబడ్డాడో ఆ సంపూర్ణ రూపాన్ని మనం తెచ్చుకోవాలని దేవుడు కోరుకున్నాడు. దానికి ఆటంకం కలిగించే శరీరాలు, శరీర స్వభావాలు, కోరికలు, బలము, బలహీనతలు, వాటిని ప్రతిసారి దేవుని మాటను బట్టి మానవుడు సరిచేసుకోవటం ప్రారంభించాలి. ఒకసారి ఆయనతో ఉండేటువంటి మనము ఎలాంటి క్రియలు చేయవాలనని బైబిల్ చెప్తుందో వాటిని ఒకసారి పరిశీలనగా చూసుకుందాం. ఆ క్రియల మధ్య మనం ఎలాంటి వారంగా ఉంటున్నామో కూడా వాటిని పరీక్షించుకుందాం. రెండవ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం, 2 తిమోతి చాప్టర్ 1. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలోకి వద్దాం.
మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి
జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. చూడండి, దేవుడు మన ఎడల తన క్రియను ఎలా చేయాలని ఆశపడ్డాడో, ఏ పనుల ద్వారా దేవుడు తన సంపూర్ణతను మనతో చూపించాలని కోరిక కలిగి ఉన్నాడో మనం మర్చిపోతూ ఉంటాం. సువార్త నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు యేసుక్రీస్తుని రక్షకుడిగా పొందావా లేదా అన్నదే ప్రజలందరూ మన గురించి చూసేటువంటి విషయం. ఇక మీరు యేసు ప్రభుని రక్షకుడిగా అనుభవించిన తర్వాత నా జీవితం రక్షించబడింది అని మనం అనుకుంటాం. కానీ రక్షించబడినటువంటి జీవితం వెలిగించబడాలి. అది వెలుగులోనికి రాకుండా నువ్వు రక్షించబడినట్లుగా నువ్వు అనుకునుంటే అది నువ్వు చీకట్లో ఉన్నవాడివే. నీవు వెలుగులోనికి వచ్చావు అనే విషయం కొన్ని పరిస్థితులను బట్టి అర్థమవుతూ ఉంటుంది. ఆ కొన్ని పరిస్థితులు ఏంటట? ఇక్కడ చూస్తే ఆ మాట చెప్తున్నాడు, క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి ఏమేం తీసుకొచ్చాడు?
జీవము,
అక్షయత మనలో నుంచి వెలుగులోకి తీసుకొచ్చాడు సువార్తను బట్టి. నీ లోపల కొన్ని క్రియలు, నిర్జీవమైనటువంటి క్రియలు కొన్ని ఉంటే క్రీస్తు యొక్క రక్తము ద్వారా, మరణము ద్వారా, పునరుద్ధానము ద్వారా, మనస్సాక్షి శుద్ధి చేయబడిన తర్వాత నీ క్రియలు నిర్జీవ క్రియలు జీవక్రియలుగా మారాలి. ఆ నిర్జీవము అనగా జీవము లేనివి, జీవక్రియ అనగా జీవము కలిగి ఉన్నవి. ఎలాంటి విషయాలలో మన క్రియలు జీవము కలిగి ఉంటామో ఒకసారి ఆలోచన చేసుకుంటూ ఉండాలి. ప్రతిసారి కూడా మనము దేవుని యొక్క కృప ద్వారా రక్షించబడ్డాము కాబట్టి అది మన గొప్పతనం కాదు కాబట్టి నేను ఇలా ఉన్నాను అని అంటే నాలో పాపం పోయింది అని అనుకుంటే అది చెడ్డ ఆలోచన, చెడ్డ సువార్త. క్రీస్తు సంపూర్ణమైన వాక్యంలో మనకి మాదిరిని పెట్టాడు. మన ఎడల రక్షణకు కొన్ని పరిస్థితులు ముఖ్యమై ఉన్నాయి. చూడండి, ఈరోజు నువ్వు మంచి పనులు చేస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను రక్షించేస్తున్నాడు అనుకుంటే అది అబద్ధం. నిన్ను దేవుడు రక్షించాడు కాబట్టి నీ క్రియలు మారాలి, ఇది నిజం. రక్షించిన జీవితం దేవునికి మాదిరిగా ఎలాంటి క్రియలను మనం చూపిస్తున్నామనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. చూడండి, ధర్మశాస్త్రం మనకు అర్థమైన తర్వాత మానవుడికి ఉండేటువంటి ఒక ప్రమాదకరమైన సూచన ఇక్కడ 1వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తాం. 1వ అధ్యాయము, అదే తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం రండి, 1 తిమోతి 1.
అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును,
ధర్మశాస్త్రము ధర్మానికి విరోధంగా ఉండేవారికి,
అవిధేయులకును
విధేయతగా లేకుండా ఉండేవారికి, భక్తి లేకుండా మానేసిన వాళ్ళకి,
పాపిష్ఠులకు
అపవిత్రులకు మతాన్ని దూషించేటువంటి భ్రష్టం చేసేవారికి,
పితృహంతకులకును,
ఎవరు
పితృహంతకు
అంటే ఎవరిని చంపేవాళ్ళు పితృలు అంటే తండ్రిని చంపే వాళ్ళకి,
మాతృహంతకులకు
అమ్మల్ని తల్లిదండ్రుల్ని చంపే వారికి,
నరహంతకులకు
మనుషులు ఎవరైనా చంపే వాళ్ళకి,
వ్యభిచారులకు
వ్యభిచారం చేసే వాళ్ళకి,
పురుష సంయోగ
హోమోసెక్సువాలిటీకి,
మనిషి చోరులకు
దొంగతనం చేసే వాళ్ళకి
అబద్ధికులకు
అబద్ధాలు
అప్రమాణికులకు
ప్రమాణాలు సరిగా నిలబెట్టుకోకపోవడం
హితబోధకు విరోధి అయిన వాడు
మాట సరిగ్గా చెప్తున్నప్పుడు దాని ప్రకారం వినకపోవటం. ఈ క్రియలన్నీ ఎవరికి విరోధంగా ఉన్నాయంట? ధర్మశాస్త్రానికి విరోధంగా ఉన్నాయి. అంటే ఈ బైబిల్ కనుక పట్టుకుంటే ఎవడైనా, ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితులు కనుక ఎవరైనా వెళితే, ఏ పరిస్థితుల్లోనైనా ఈ పద్ధతుల గుండా వెళ్లాల్సి వస్తే, వాడికి ధర్మశాస్త్రం తీర్పు తీర్చే అధికారం శాస్త్రులకు ఇవ్వబడింది. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో అందుకే వ్యభిచారం పట్టినటువంటి స్త్రీని యేసుప్రభు వారి దగ్గర తీసుకొచ్చి ఏం చెప్పారు? అయ్యా, ఇదిగో మన ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైనా దొరికిపోతే వాళ్ళని పట్టుకొస్తే ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపాలి, మీకు తెలుసు కదా, ఏం చేస్తావు చేసుకో అన్నారు. అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ప్రతిదీ కూడా శిక్షకు కారణమయ్యేటువంటి క్రియను వెతుకుతుంది. నువ్వేం తప్పు చేసావు అని వెతుకుతుంది. నూతన నిబంధన నీ తప్పుని కప్పుతుంది. అక్కడ క్రియ నిన్ను శిక్షించడానికి వెతుక్కుని నిన్ను తీసుకొచ్చి నీకు శిక్షిస్తుంది. ఇక్కడ మన క్రియ కృప ద్వారా రక్షించబడిన మనలో, నిర్జీవముగా ఉన్న మనలోనికి జీవమునిచ్చి నీకు కృపను పొందేలాగా నీకు రక్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాగని ఆ నిబంధన కాలానికి ఈ నిబంధన కాలానికి మనం ఏమైనా మారిపోయామా? ఏం మారలే. మన పితృల్లో నుంచి మనం వచ్చామంతే. అలా అని వాళ్ళు చేసిన పని ఇప్పుడు మనం చేస్తే శిక్ష అవ్వాలా, కృప రావాలా? కృప ఉంది. కృప ఉందని పాపం చేద్దామా? రోమపత్రిక చెప్తుంది 6వ అధ్యాయము, కృపలో నిలిచున్నాను అట్లని పాపము చేయటానికి కుదరదు, అలా తప్పు చేయడానికి కుదరదు. మరి ఏం చేయాలి? మన క్రియలో జీవము కలిగి ఉండేలాగా చేయాలి. ఎలాంటి పనులు నువ్వు చేస్తే జీవము కలిగి ఉంటాయి, ఎలాంటి పనులు నువ్వు చేస్తే నిర్జీవమైన క్రియలుగా మారుతూ ఉంటాయి? ఒకసారి ఆలోచించుకోండి. జీవము కలిగిన క్రియలు మీరు ఏమైనా చేస్తున్నారా? డే టు డే లైఫ్లో, ఒకరోజు మనం జీవించే జీవితంలో, మన లోపలికి దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రేమ మనలో నుంచి ప్రత్యక్షపరచబడే లాంటి క్రియ మనం ఏమైనా చేయగలుగుతున్నామా? ఆలోచించండి. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు మీరు తీసుకున్న ఆహారం కానీ, మీరు పట్టుకున్న బట్టలు కానీ, లేకపోతే మీరు వెళ్ళిన ప్రయాణాలు కానీ, పద్ధతులు కానీ, ఎక్కడైనా దేవుని జీవము నాలో ఉంది అనేటట్లుగా జీవించారా? మేము జీవిస్తున్నాం కాబట్టి ఇలాగే బతుకుతాం అన్నట్టు బతికారా? ఈ రెండింటికి తేడా ఉంది, ఒకసారి ఆలోచించండి. ఈరోజు నేను బ్రతుకున్నాను కాబట్టి నేను ఇలాగే ఉంటాను. నేను ఎందుకు తినాలి చెప్పండి? బతకడానికా, తినడానికా? తినడానికా? బతకడానికి తినాలి, అది క్రియ. తినడానికే ఇవాళ బిర్యానీ అని వద్దని టిఫిన్ తినకుండా ఉంటే అది ఒక క్రియే కానీ అది నిర్జీవ క్రియ. అది తిండిపోతుతనం, అది పాపము. ఈ పాపం తిండిపోతనం బైబిల్లో రికార్డ్ చేసిందా? న్యూ టెస్టమెంట్లో కానీ ఓల్డ్ టెస్టమెంట్లో కానీ ఎక్కువగా తింటే ఆయన శిక్షించమని ఏమని చెప్పిందా? చెప్పలే. ఇప్పుడు ఎవరు చెప్పారు తిండిపోతనం? బైబిల్లో మనస్సాక్షి చెప్తుంది. ఏమని? ఆహారము పంచిపెట్టాల్సిన నువ్వు ఆహారాన్ని పంచకుండా తింటున్నావంటే చూసుకో అని చెప్పింది. అలాగే నువ్వు ధర్మశాస్త్రం మనల్ని ఏమైనా శిక్షించిందా? అప్పుడు శిక్షించలే. అంటే కృపలో నువ్వు జీవము కలిగిన క్రియలు చూస్తున్నావా లేదా అన్నది పరీక్షిస్తుంది. ఇప్పుడు ఇంతకు మునుపు బహిరంగమైన తప్పు, ఇప్పుడు బయటికి కనపడదు. ఎక్కడ తప్పు ఎదుగుతుంది? లోపల. ఏది కష్టం చెప్పండి? బయటదా లోపలదా? వాడు వచ్చాడు, ఒక డబ్బున్నోడు వచ్చాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏం చేయాలన్నాడు. ఆయన రూల్స్ ఒక ఆరు చెప్పాడు. ఓ శివ, అయ్యో చిన్నప్పటి నుంచి చేస్తున్నాలే అన్నాడు. అయితే ఒక పంచే అన్ని వదిలేసి నాతో ఫాలో అవ్వన్నాడు. వాడేమన్నాడు? వ్యసన పడుతూ వెళ్ళిపాడు. ఏంటి వాడికి ప్రాబ్లము? యేసుప్రభుని వెంబడించడం అంటే చాలా విచిత్రమైనటువంటి విషయం. ఒక సాధు సుందర్ సింగర్ గారు ఒక విషయం చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, ఒక మనిషి యేసుక్రీస్తు కొరకు చచ్చిపోవటం చాలా సులువట, బతకడమే కష్టం అంట. బతకాలంటే ఏమవ్వాలంటే తెలుసా? రోజూ సావాలంట. ఇప్పుడు చెప్పండి, చచ్చిపోవడం ఈజీయా కష్టమా? చచ్చిపోవడం చాలా ఈజీ, బతకడం చాలా కష్టం. బతకాలంటే రోజు సావాలి. చస్తూ బతకడమే అంటే బతుకున్నట్టే చచ్చినట్టే. అంటే ఇప్పుడు చచ్చిన పావును ఇంకా చంపక అంటావా, చంపించుకుంటావా? చంపించుకోవాలి. ఎందుకు? ఇది క్రియ జీవము కలిగి బయటకు వస్తుంది. గోధుమ కింద నేలలో పడి ఏమైతే చచ్చిపోవాలి. చచ్చిపోయిన తర్వాత ఏమొస్తుంది? దాని నుంచి జీవం వస్తుంది. నేను నిన్న నాకు ఎవరో సపోటా పళ్ళు తీసుకొచ్చి, సీతాఫలం పళ్ళు తీసుకొచ్చారు. భలే ఉన్నాయి, అబ్బా భలే ఉన్నాయని నేను వెళ్ళి బుట్ట ఓపెన్ చేసి చూసేటానికి దానిలో ఎర్రగా ఉన్నాయి. అదేంటి ఇలాంటి పళ్ళు? నేను ఎప్పుడు చూడలేదు. ఆ ఎరుపు ఎలా ఉంటుందంటే మాడిపోతే, పళ్ళు మాడిపోతే కలర్ ఎలా వచ్చేస్తుంది, అలా వచ్చేసింది. ఇలా ఉంది పారేద్దామని చెప్పేసి దాన్ని ఎలా తీయబోతుంటే, అర్రే మంచి పళ్ళు అండి అవి, మీకోసం తెచ్చాము అన్నాడు. సీతాఫలాలు ఇంతలా ఉంటాయా అని చెప్పి వెంటనే దాన్ని ఒలిసి చూస్తే చాలా తాజాగా ఉంది. వెంటనే ఆ గింజలన్నీ మా కుమారికి చెప్పి, అమ్మ కవర్లో పెట్టు, ఇవి వెళ్ళి పాతేద్దామన్నాను. ఆ అమ్మాయి కవర్లో ఇచ్చింది, తీసుకెళ్ళి పాతేసా సీతాఫలం గింజలన్నీ. మొలుస్తాయి అవి? చచ్చిపోతాయి. ఎందుకు? గింజ ఎండలేదు, గింజలో ఉన్న ఆ తడి చావలేదు. అది చచ్చిపోయిన తర్వాత ఏమవుద్ది? ఎండిపోయిన ఎన్ని సంవత్సరాల గింజ అయినా వేస్తే మొలుస్తుంది. పచ్చి గింజలు వేస్తే అప్పుడు అర్థమైంది, నాలో పచ్చి కొంచెం బతికుంటే నాను నేను తిరిగి బయటికి ఫలించలేను, నేనేమవ్వాలి? నిర్జీవమైన స్థితిలోకి వెళ్ళి క్రీస్తు జీవము నాలోకి తెచ్చుకోవాలి, అప్పుడు నా క్రియలు మారతాయి. చాలాసార్లు మనం చేసేటువంటి ఈ బలహీనమైన పని ఏంటంటే, ఆ జీవము కలిగిన క్రియకు మనం అవకాశం ఇవ్వటల. అవకాశం ఇస్తే తప్ప ఆ పనుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనతో పనిచేస్తానని ఆయన మనకి చెప్తున్నాడు. సో ప్రతిసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము చేసేటువంటి ప్రతిక్రియ దేవుడు మనతో పనిచేసే క్రియలాగా ఉంటుందా లేదా అనేది పరీక్షించుకోవాలి. ఒకసారి చూడండి, మార్క్ సువార్త 16:20 చదివితే, మార్క్ గోస్పెల్ చాప్టర్ 16:20,
వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించి,
వాక్యం అంతా ప్రకటిస్తున్నారు,
ప్రభువు వారికి సహకారుడై ఉండి.
ఎలా ఉన్నాడు?
సహకారి అయి
ఎవరు?
ప్రభువు.
యేసు వాళ్ళకి సహకారి అయి ఉండి
వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక
క్రియల వెంటనే జరుగుచూ వచ్చినటువంటి సూచక క్రియల వలన
వాక్యము స్థిరపరచుచుండును.
దేన్ని స్థిరపరచుకుంటూ వస్తున్నాడు?
వాక్యము.
కొన్ని క్రియలు నీతో చెయ్యాలి, నీతో నిలబడాలి, నీ పక్కన ప్రభు రావాలి, నీ ద్వారా కొన్ని పనులు చేయాలని ప్రభు ఎప్పుడు ఎదురు చూస్తాడంట. దాని వలన దేవుని మాట స్థిరపరచబడాలని ఆయన కోరికట. ఈరోజు ఆయన జీవము మనలో ఉంటే మన క్రియలు ఆ ప్రదేశంలో దేవుని యొక్క మాటను స్థిరపరిచేటట్లుగా నడిపిస్తాయి. ఎంతోమంది ఈరోజు దేవునికి సహకారులుగా మారారు. మీరు చేస్తున్నటువంటి పనులు చూసి దేవుడే మీకు సహకారిగా మారి మీ చేత ఆ పని చేయించాలని ఆశపడుతున్నాడనంటే ఎంతమంది మనం సిద్ధంగా ఉన్నాం చెప్పండి? ఎంతమంది మా ఆలోచన చేస్తున్నాం? ఉదయాన్నే నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆయన అంటుంది, బాబు ఒక్క నిమిషం లైన్లో ఉండని పిలిచి పిచ్చి తిట్లు తిట్టేస్తుంది అవతరండి. తిట్టేసి, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు మీరెప్పుడు లైన్లోకి వచ్చారా అంది. దిట్టు ఇప్పుడు నువ్వు నన్ను ఉండమన్నావు కదమ్మా లైన్లో అనంటే అవతల వాళ్ళనే ఆ తిట్లు కూడా ఆల్రెడీ అనట, నాయి కాదు. ఇప్పటి వరకు మీరు ఎవరి మీద అమ్మా అన్ని గట్టిగా కేకలేశారంటే సరదాకి పాస్టర్ గారు అని. సరదా ఏంటి? అన్ని పౌరుషమైన మాటలు మాట్లాడినప్పుడు అన్ని పదాలు ఇష్టం వచ్చినట్టు తిట్టావు, రెండు బూతు మాటలు కూడా వచ్చినాయి దానిలో, ఇంత గట్టిగా తిట్టి నువ్వు సరదా అంటేవేంటి, తప్పు అంటేవేంటి అనంటే అబ్బే అదంతా వదిలిద్దరు అన్నది. నేనెందుకు వదిలేస్తాను? నేను వదిలేసిన ఆయన వదులుతాడా? వదలు. ఆల్రెడీ నా చెవులో పడిపోయినాయి కాబట్టి ఎలా వదులుతాం? నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను దేవుడితో ఉన్నాను, నాతో దేవుడు నడుస్తాడు. ఏది కావాలి నీకు? నేను చచ్చికెళ్తున్నాను, ప్రభు నాతో నడవాలి. ఏది కావాలి నీకు? నేను సువార్తకెళ్తాను, ప్రభు నాతో సువార్తగా నడిపిస్తూ నడుస్తుంటాడు. ఏది కావాలి నీకు? చాలామందికి ఫస్ట్దే ఇష్టం, మనము దేవుడే ఇంపార్టెంట్. దేవుడు మనతో అంటే, కానీ ప్రభువు వారికి సహకారుడిగా మారతాడు. ప్రభువు నీతో కొన్ని పనులు చేయాలనుకుంటున్నాడు, ప్రభు నీ ద్వారా కొన్ని పనులు చేయాలనుకుంటున్నాడు, ప్రభు నిన్ను నిలబెట్టి అక్కడ కొన్ని కార్యాలు చేయాలనుకుంటున్నాడు. ప్రభువుకి నీవు అవసరత ఉంది. నువ్వు ఎంతమందిమి మనము దేవుని దగ్గరకు వస్తున్నామో మనందరితో ఆయన నడవాలని ఆశపడుతుంటే మనలో ఉన్నటువంటి ఆ జీవము క్రీస్తు యొక్క జీవములో మనం నిలబెట్టుకుని ఆ ధర్మశాస్త్రముకు బహిరంగంగా శిక్షించినప్పుడే మనుషులు భయపడ్డారు నీ హృదయం గురించి అని చెప్తుంటే క్రియలు చేయడానికి ఇష్టపడట్లేదు. దేవుడు ఈరోజు అంతటా ప్రచురపరచబడాలని, నీలో నుంచి నీ ద్వారా పనిచేయాలని ఆయన ఎప్పుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఎంతోమందిమి మనం ఆసక్తి కలిగి ఉంటున్నాం, ఎంతోమందిమి ఆ కార్యం మనం చూడాలని దేవుడు ఎదురు చూస్తుంటే సహకరిస్తున్నాం. ఆలోచించండి, ఆయనే తన క్రియలను సహకారం చేయాలని ఆశపడుతున్నాడు. అపొస్తలుల కార్యాలు 14:3 చూడండి, Acts 14:3. అపొస్తలుల కార్యాల గ్రంథం 14:3, Acts 14:3.
కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని,
ప్రభువుపై ఆనుకొని, ప్రభువుని ఆనుకొని
ధైర్యముగా మాట్లాడుచు.
ఎలాగా?
ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి.
చాలా కాలం గడిపారు.
ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను.
దేవుడు ఈ పని చేయిస్తున్నాడా? మనము దేవునికి ఏమైనా సహకరించాలనుకుంటున్నాడా? ఈ మాట మళ్ళీ చదువుకోండి. మీకు కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి. నీతో నీ ఇంట్లో ఎప్పుడైనా దేవుడు ఒక సూచక్రియ చేశాడా? యేసుప్రభు నమ్ముకున్నారు కదా మీరు, మీ ఇంట్లో బోర్డులు పెడతారు కదా ఈ గృహాన్ని క్రీస్తే అధిపతి అని, ఇంటి మీద స్టార్లు కడతా ఉంటారు, క్రిస్మస్లకి పాస్టర్లు ఇంటికి పెట్టి ప్రార్థనలు పెట్టిస్తుంటారు, ఒక సిస్టర్ గారు చెప్పారు, మా ఇంట్లో ప్రార్థన పెట్టుకోవడం నిజంగా దేవుడు ఎంత కార్యం చేశాడని, ఏం చేశాడన్నాను. అందరూ మా ఇంటికి వచ్చి భోంచేశారన్న. అందరూ మీ ఇంటికి వచ్చి భోంచేస్తే దేవుడు చేసిన కార్యమా? కాదు అనుకుంటున్నావు నువ్వు, అలా కాదండి. పాస్టర్ గారు మా ఇంటికి వస్తే మరి దేవుడు వచ్చినట్టే కదా. కాదు, ఒక కవర్ చూపించినా వచ్చేస్తారు మీ పాస్టర్, దాని గురించి ఏం అక్కర్లే. నువ్వు ఆలోచించాల్సిన విషయం, దేవుడు నీతో క్రియ చేయడానికి నువ్వు రెడీ అయ్యావా? నీ ఇల్లు రెడీగా ఉందా? నీ గుమ్మం రెడీగా ఉందా? నీ బెడ్రూమ్ రెడీగా ఉందా? నీ వాకిలి రెడీగా ఉందా? నీ గుమ్మాలు రెడీగా ఉన్నాయా? దేవుడు నాతో ఒక క్రియ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఏమేం చేస్తాడు ఆయన? ప్రభు వారికి సూచక్రియలు చేస్తాడంట. సూచక్రియ అంటే ఏంటో తెలుసా? సూచక క్రియ. మనుషులు అందరూ చూస్తూ ఉంటున్నాయా? వారందరూ దాన్ని అనుభవిస్తూ ఉండగా, వారందరూ ఆ ప్రదేశంలో నిలిచి ఉండగా, ఎక్కడ నుంచి గుడ్డలు కప్పి కానీ మనుషులు మాయమే కానీ కాకుండా వాళ్ళ మధ్యలో జరిగించు క్రియ సూచక్రియ. వాళ్ళు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు, ఆన్ సైట్ దాన్ని చూస్తూ ఉండగా జరిగే క్రియ. నీళ్ళు అయిపోయాయి, ద్రాక్షరసం అయిపోయింది. ఎవడైనా ఏమంటాడు, ఆ ద్రాక్షరసం బాటిల్ పట్టండి, క్యాన్లు పట్టండి అంటాడు. ఈయనేమన్నాడు, ఆ చెప్పులు కొడుకోవడానికి, ఆ కాళ్ళు కొడుకోవడానికి ఆ చెప్పులు ఇడిచిన పక్కన రాతి బాణలు పెడతారు. అవి ఓన్లీ శుద్ధీకరణ ఆచారానికి. ఎవరైనా వచ్చినప్పుడు ఆ యూదుడు కాని వ్యక్తి కానీ, యూదుడు కానీ వస్తే ఆ ప్రదేశంలో వాళ్ళని శుభ్రం చేయడానికి కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని లోపలికి రావాలి. ముస్లిం ఎప్పుడైనా మీరు మందిరంలోకి వెళ్తే ఎలా వెళ్తారు చూసారా? కాళ్ళు చేతులు కంపల్సరిగా కడుక్కొని, ముఖం కడుక్కొని, మొత్తం దూకుని ఇలా ముందుకి అన్ని అనుకుని అప్పుడు లోపలికి వెళ్తారు, శుభ్రం చేసుకుని వెళ్ళాలి దేవుని సన్నిధిని గౌరవించినట్లు. అలాగే వివాహం అనేది పవిత్రమైన కార్యం కాబట్టి అలాంటి ప్రదేశాల్లో కూడా ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా వెళ్ళిపోరు. అందుకే వివాహానికి మన అందరం కొత్త బట్టలు వేసుకుని వెళ్తాం. బికాస్ ఇట్స్ అ ఫెస్టివల్, ఇట్స్ ఎ న్యూ, ఇట్స్ ఎ గుడ్, ఇట్స్ అకేషన్. అందుకు మనం మంచిగా వెళ్ళాలనేది అక్కడ ఆచారం. సో అందరూ కొత్తగా అలాంటి ప్రదేశంలో కళ్ళ ముందు అందరూ చూస్తూ ఉంటే, పనులు తీసుకొచ్చి నీళ్లు పోస్తే నీళ్లు అంచులు మట్టుకుని నిండిపోతే తీసుకెళ్ళి వాళ్లే వడ్డిస్తున్నారు. మళ్ళీ ఎవరు? క్యాటరింగ్ వాళ్ళు గట్ట కాదు, ఆ నీళ్లు పోసిన వాళ్ళే, పనోళ్లే. ఆ తాగుతున్నోడు చెప్తున్నాడు ఇది కొత్త ద్రాక్షరసం అని. సూచక్రియ అంటే అది, అది బైబిల్లో రాసింది. చూడండి యోహాను సువార్త 2వ అధ్యాయం, యేసు ప్రభు చేసిన మొదటి సూచక క్రియ కానాలో జరిగించెను అని రాశాడు అక్కడ. సూచక క్రియ అనే పదానికి అర్థము ప్రజలు చూస్తూ ఉండగా. నీ ఇంట్లో నువ్వు వంట చేస్తూ ఉండగా దేవుడు ఎప్పుడైనా సూచక్రియ చేశాడా? మాట్లాడరా. రైతు బజార్కి నువ్వు వెళ్తూ ఉండగా ప్రభు ఎప్పుడైనా సూచక్రియ చూపించాడా? నీ చేతి పని, నీ వృత్తి, నీ ఉద్యోగం ఏదైనా చేస్తూ ఉంటే నీ సూచక్రియ జరిగిందా? ఎక్స్పెక్ట్ ద గ్రేట్ థింగ్స్ అండి. ప్రభుని అడగండి, ప్రభు నేను సహకరిస్తాను, నువ్వు నాకు ఒక్కటి చేసి చూపించు, నేను నీకోసం బతుకుతానని అడుగుతావు కదా. ఆ ఒకటేంటి? నీకు కావాల్సింది. ఎలాగైనా సో ఒక్కసారి ఈ ఒక్కసారికి అది చేసేవా, ఈ ఒక్కసారికి అది చేసావా, అదేంటి? దేవుడిని ఒక్కసారి చేసేవా, నీకు కావాల్సిన కోసం బతినట్టు ఏంటి? ప్రభువు చెప్పాలి, నా కోసం నువ్వు నిలబడవా, నీతో నేను సూచక్రియ చేస్తాను, నీ ఒక్కసారికి కమ్ స్టాండ్ ఫర్ మీ, నేను నీతో ఉంటాను, నేను నీ పక్షంగా సూచక్రియ చేస్తానని ప్రభు చెప్పాలి. అది నీ ఇంట్లో జరగాలి. అదొక ఆశ్చర్యమైనటువంటి సూచక క్రియగా మారాలి. నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సిస్టర్ చెప్పింది, నిజంగా పాస్టర్ గారు నాకు ఇప్పుడు గాళ్ళు కాళ్ళు చేతులు ఆడిపోదు. ఏంటి ఈ మాత్రం పాస్టర్ గారు మీ ఇంటికి వస్తేనే నీ కాళ్ళు చేతులు గాలి ఆడకుండా ఉన్నాయా అని అడిగితే, అప్పుడు ఆవిడ చెప్పింది, అదంతా కాదండి, మీరు ఇద్దరు వస్తారు అనుకున్నాను, మీరు 8 మంది వస్తారని అనుకోలేదు, కుక్కర చూస్తే అంతే ఉంది, మీరు అందరూ తినేశారు, మా ఇద్దరు కన్నం ఉంది అంది. అది సూచక్రియ అంటే. కుక్కర చిన్న కుక్కరే, పెట్టింది కుక్కరే, మేము 8 మంది తినేసాం, మళ్ళీ శుభ్రంగానే తిన్నాం, అన్నం అక్కడ ఉంది. చూడండి మా ఇద్దరికి కూడా రైస్ ఉందండి అని ఒకసారి చూపించాను. మనకు నమ్మకం సావదు, చెప్తారు కానీ అందరం మనం ఒకసారి చూపించండి, తీసుకొచ్చింది. వాళ్ళిద్దరికి, భార్యభర్తలిద్దరికి సరిపోద్ది రైస్. కానలోనే కాదు, మన ఇంటిలో కూడా కుక్కర్లో కూడా చేస్తాడు ఆయన. ఆర్ యు రెడీ? నీ హృదయం అంత సిద్ధంగా ఉందా ప్రభు కొరకు? దేవుని కార్యాలు సత్యములు, నిత్యములు. నీతో పనిచేయటానికి నీకొక ఆలోచన, నాతో ప్రభు పనిచేస్తాడని ఒక వాక్యం రాసుంటే నేను ఈ వాక్యాన్ని ఎందుకు ట్రై చేయకూడదని నువ్వు ఎప్పుడు ఆలోచించకపోతే ఎలా? అరే ఇది అపోస్తలులకేనా, నాకు కాదా? అపోస్తలుల కాలంలో జరిగిన కార్యాలు ఇప్పటికి నిలిచిలేవా? ప్రభు మారిపోయాడా? లేదే. అపోస్తలుల కార్యాలు గ్రంథము యేసుక్రీస్తు లేనప్పుడు జరిగిన క్రియలు కాబట్టి యేసుకు లేని నేడు కూడా ఇవి ఏమవుతున్నాయి? జరుగుతున్నాయి. కాబట్టి యేసు ఉన్న నాడే కాదు, నేటికి కూడా క్రియలు కంటిన్యూ అవుతున్నాయి. స్వస్థతలు నేడు కూడా ఉన్నాయి, విడుదలలు నేడు కూడా ఉన్నాయి, అద్భుతాలు నేడు జరుగుతాయి, మహత్కార్యాలు నేడు జరుగుతాయి, సూచక్రియలు నేడు జరుగుతాయి. నీ జీవితంలో నువ్వు అనుకునేటువంటి ఏ అద్భుతమైన ఈరోజు కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సూర్యచంద్రుల్ని ఆపిన యెహోషువ కాలం నుంచి నేటికి కూడా దేవుడు చేయడానికి సమర్థత కలిగిన వాడే. అది సైన్స్కి అతీతంగా దేవుడు చేయగలడు నీ నమ్మక విశ్వాసాన్ని బట్టి. కాబట్టి ఇవి ఆగిపోయే నిలిచిపోయాయని నమ్మకండి. సో ప్రభువు లేని ఆ కార్యము ఈరోజు కూడా సేమే జరుగుతాయి. సో అలాంటి క్రియలు నీతో చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటే, ప్రభువ నా ఇంట్లో నా జీవితంలో నువ్వు ఒక శుచిక్రియ చేయవా అని నువ్వు అడగలేవా? దాన్ని చేయాలి అని అంటే నువ్వు ఎలా ఉండాలో నీకు తెలియాలి. ధర్మశాస్త్రం నీ మీద నిందారోపణ చేస్తున్న విషయాలను దాటి నీ మనస్సాక్షి నీ మీద నిందారోపణ చేయకుండా నువ్వు రావాలి. అంటే నీ హృదయము పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. ఆ సిస్టర్ చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి భక్తి దగ్గరికి వచ్చేటప్పటికి, పాస్టర్ల దగ్గరికి వచ్చేటప్పటికి, ఇంట్లోకి వచ్చేటప్పటికి ముసుగులేసి రకరకాల వేషాలు వేస్తే ప్రభు కార్యాలు చేస్తాడా? వాళ్ళ నోట్లో ఎన్ని సాక్ష్యాలు చెప్తారు తెలుసా? అబద్ధ సాక్ష్యాలు. దేవుడు ప్రార్థన చేస్తే నాకు ఇది ఇచ్చాడు, మా అమ్మాయి సీట్ ఇచ్చాడు, మా అమ్మాయి కడుపు ఇచ్చాడు, మాకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. ఇవన్నీ సొల్లు సాక్ష్యాలు, ప్రభువుకు మహిమరాని సాక్ష్యాలు ఇవి. భూమి మీద నువ్వు సాధించుకునే వాటి గురించి కాదు, ప్రజలు చూస్తూ ఉండగా ప్రజలకు అర్థం కాని సంగతి అక్కడ జరగాలి. అది సూచక్రియ, ప్రభు నీతో చేసే కార్యం. ఎందుకంటే అది నీ చేతుల్లో లేదు. ఇట్స్ నాట్ విత్ మీ. నేనేదో చేయాలనుకున్నాను, చేయలేను. అసాధ్యమైన కార్యాలు ప్రభు నీతో చేయాలని ఆశపడుతున్నాడు ఈరోజు కూడా. అలాంటి క్రియలకు నువ్వు అందుబాటులో ఉన్నావా? అలాంటి క్రియలు నువ్వు సిద్ధపడుతూ ఉన్నావా? అలాంటి క్రియలు చేయటానికి నీ హృదయము, నీ మనస్సు, నీ క్రియలు, నీ ఆలోచన, నీ శరీరము, నీ యొక్క ఆత్మీయత సిద్ధమైన మనసేనా? చాలామంది ఇబ్బంది పడుతున్నావు ఇక్కడే. ప్రభు కోసం నువ్వు చర్చిలు పరుగులు పెడుతున్నావు తప్ప ప్రభువు నీతో పనిచేస్తాడంటే మాత్రం మనకు అవకాశం లేదు, అవకాశం లేదు. చర్చిలో మంచి సాక్ష్యం ఉండదు, ఇంట్లో మంచి సాక్ష్యం ఉండదు, వీధిలో మంచి సాక్ష్యం ఉండదు, ఉద్యోగంలో మంచి సాక్ష్యం ఉండదు, వ్యాపారంలో ఉండదు, వ్యవహారంలో ఉండదు, భక్తిలో ఉండదు, చర్చిలో మాత్రం అబ్బబ్బబ్బబ్బ ఏం సాక్ష్యం చెప్పాలంటే అని మాట్లాడుకుంటాం. ఎవరిని మెప్పిస్తున్నావు నువ్వు? ఎవరిని సంతోషింపజేస్తున్నావు? ప్రభు నా ప్రజలనా? ప్రజల్ని సంతోషపెట్టేవాడు అయితే నువ్వు ఎప్పటికీ ప్రభుని సంతోషపెట్టేవాడు కాదు, కాదు, కాదు. మార్చుకో. ఎలా? ప్రభువు నాతో పనిచేయాలి. ప్రభువు మనకిచ్చే విషయాలు కొన్ని ముఖ్యమైన విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఆయన ఏమన్నాడంటే, నా దగ్గరకు వచ్చి వాడిని నేను ఎంతమాత్రం తోసివేను కానీ నేను వాడికి ఏమిస్తానన్నాడు తెలుసా? పూర్ణ శాంతిని కలిగిస్తా అన్నాడు. నువ్వెప్పుడు నీ ఇంట్లో ఎలా ఉండాలి? నీ పక్క వాళ్ళకి చెప్పండి ఎలా ఉండాలి, మళ్ళీ చెప్పండి. ఇంకోళ్ళు చెప్పి వెనకట్లున్నారు అంటే ఏంటంటే వాళ్ళకి ఏమర్థమైంది చెప్పండి. పూర్ణ శాంతి అంటే ఎలా ఉంటుంది? పూర్ణ శాంతి అంటే పూర్ణ శాంతి, సొనుగుడు ఉండదు, ఇంకా సిరాకులు ఉండవు. ఎలా ఉండవో చెప్పండి, అప్పుడు అర్థం అవుద్ది. కలవరం ఉండదు, భయం ఉండదు, కోపం ఉండదు, చెంత అసలు ఉండదు. గొడవలు ఎందుకు ఉండవు? గొడవలు ఎప్పుడు ఉంటాయి, అయ్యి ఉంటాయి, మన లోపల ఉండదు. ఇంకా అంతే, మా వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు, కాకపోతే మనం ఏం కాలిపోకూడదు. ఇంకా నెమ్మది, రెచ్చిపోకూడదు. బాబా ఉంది వాట. పూర్ణ శాంతి, మనస్సులో ఉండాలి శాంతి. ఎలా వస్తుంది మరి? నీకు అర్థం అవ్వాల్సింది ఏంటి తెలుసా? ప్రభువు నీలో పనిచేస్తే వస్తుంది. నువ్వు బైబిల్ పట్టుకుంటే రాదు. మొన్న ఒక సిస్టర్ గారు తీసుకొచ్చారు, పాస్టర్ గారు ఎంత దూరం నుంచి ప్రయాణం చేసి మీ అడ్రస్ పట్టుకోవడానికి నాకు 3 రోజులు పట్టిందండి, వైజాగ్ వచ్చాను, మా బంధువుల ఇళ్ళకి వెళ్ళాను, చాలా తిరిగారని చెప్పి వచ్చింది. తీసుకొచ్చి ఇలాంటి పెద్ద కవర్ పట్టుకొచ్చింది. జనరల్గా ఇలాంటివి చూస్తే నాకు 2 రకాల భయాలు. చాలా భయం ఉంటుంది నాకు కవర్లు ఎప్పుడైనా ఎవరైనా పట్టుకొస్తుంటే, ఎందుకంటే ఇచ్చేది మీరే కానీ ఎవరు పేరటిస్తున్నారు? దేవుని పేరటిస్తున్నారు. లెక్క ఎవరు చెప్పాలి? ఇచ్చేసి దులిపేసుకుని వెళ్ళిపోతావు. ఇప్పుడు అకౌంట్ ఫర్ ఎవరు చేయాలి? నేను చేయాలి. ఏమైనా పొరపాటు నా సొంతానికో దేనికో మొదలెట్టాను అనుకో, అక్కడ అయిపోద్ది అకౌంట్. ఎరా నేను నీకు ఇచ్చానా నాకు తెప్పించాను నాకు, మరి నువ్వేం వాడు? అమ్మో ఎంత ప్రమాదం ఇది. ఈ కాగితాల లోపల ఏమన్నా, ఇది కాగితమే కానీ దీని లోపల ఉన్న కాగితాలు ఇంకా ప్రమాదకరమైన ఏమైనా ఉంటే. ఆవిడ ఇంత పట్టుకొచ్చింది. ఓ పక్క భయం వేసిపోతుంది, ఓ పక్క చిల్డ్రన్ క్యాంప్ కనబడుతుంది. అబద్ధం ఎందుకు, నిజం మాట్లాడుకుందాం. అయినా ప్రభువా, ఈవిడ ఎంత దూరం నుంచి అడ్రస్ ఎత్తుకుని వచ్చింది అంటున్నావు కాబట్టి నేనైతే నమ్మను. నా హృదయం అయితే నా దాన్ని చూడండి. ఎందుకంటే దేవునితో కొన్ని తీర్మానాలు ఉన్నాయి, కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. మనుషుల చేతుల్లోంచి పుచ్చుకోకూడదు, మనుషుల ముఖాలు చూడకూడదు, మనుషుల వస్త్రాలు చూడకూడదు అన్నది నా సేవకు వచ్చినప్పటి నుంచి నాకున్నటువంటి కొన్ని తీర్మానాలు. సో అందువల్ల నేను దానిలో ఏం ఫెయిల్ అవ్వలే. సో మరొకసారి గుండె ధైర్యం తెచ్చుకుని, అమ్మయ్య అయినా నేను దాన్ని చూడలేదులే, ఎందుకు పట్టుకొచ్చింది, అది ఏంటోలే, ఏమోలే అనుకున్నాను. 10 నిమిషాల తర్వాత, అయ్యా ఏమనుకోవద్దు, నేను తీసుకొచ్చింది నేను తీసుకోవాలని. ఏం చెప్తాం? ఓ పక్క మొహమాటం, ఓ పక్క లోపల నుంచి భయం. మొహమాటం కన్నా భయం నాకు ఎక్కువ. అందుకని అలా చూస్తున్నా, తీసుకోండి అంతే. ఆ ప్యాకెట్ నాకే అని అర్థమైపోయింది. సరే ఇవ్వండి అమ్మా. ఏంది ఏం చేయమంటారు దీని అంటే? అది ఏంటో తెలుసా అంది. నాకేం తెలుసుంది, కవర్ పూసుంటే ఏంటంటే చంపండి తెలుసుద్ది అని చింపాను. ఏంటి కాగితాలు ఉన్నాయి, ఏంటి డబ్బులు కాదు, పుస్తకాలు. ఏంటి ఇన్ని పుస్తకాలని బయట తీసే? ఏసుకోట అంట. ఏసు 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 ఆ పుస్తకాలన్నీ వేసే. ఏంటిదండి ఏసుకోట రాసి మీకు ఇద్దామని వచ్చాను. అసలు నిలువునా ఏదో చెయ్యాలి అన్నీ. ఎన్నాళ్ళు నేను దేశప్రభు నమ్ముకున్నాను? 10 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు రాత్రం, 3 సంవత్సరాలు నుంచి. అది నువ్వు నాకు సమర్పించుకోవాలి, నీకెందుకు అనిపించింది? అసలు నీ ప్రేమ తగలట్ట ఎందుకు తెచ్చావనంటే, వాక్యం తింటుంటే ఒళ్ళు మండిపోయి కోపం వచ్చినప్పుడల్లా ఏసుకోటి రాసిందంట. రాసి ఇప్పుడు నేను సాధు అయిపోయా, ఇక లేదు కోపం, ఇక తిట్లు లేవు. మా కోడలకి నేనంటే ఇప్పుడే అది అన్నం పెడితే తప్ప తినటానికి లేదు. అలాగైపోయాను, చచ్చిపోయాను. బతుకంతా పోయింది, గేర పోయింది, పొగరు పోయింది, అంత టెంపర్ పోయింది. ఉబ్బరంగా తొక్కిసావు నువ్వు. అది చెప్పినప్పటి నుంచి యేసు 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 అని రాసుకుని రాసుకుని, ఇంక ఇది నీకు ఇస్తేనే నా జీవితం అనుకుని వచ్చానయ్యా. అది తీసుకెళ్ళి ఆవిడ చేత మంటెట్టించాను. మళ్ళీ నా దగ్గర పాపం అది. ఎవడైనా చూసి భక్తులు దేవుడు ఇలాంటివి ఏమన్నా ఆలివ్గ్రీన్కి ప్రత్యక్షత ఇచ్చాడని చెప్పాడు అనుకుంటాడేమో అవడని చూస్తే, ఇలాంటివి ఏం మోసపోకండి అమ్మా. పాస్టర్ల పేర్లు, యేసుబాబు పేర్లు, ఆత్మ 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 అని రాస్తే ఆత్మస్దేమో రాదు. అది చూశారు అప్పుడు అర్థమైంది, నిజంగా మారావా అని అడిగితే, మా కోడలకి నా నెంబర్ నుంచి చేయకు బాబా, నేను నుంచి చేయను. ఏ నీ నెంబర్ నుంచి చేస్తే అది తిట్లు వెళ్ళలేము బాబా అని ఒకసారి ఇవ్వను. చేశాను ఆవిడ నుంచి చేసిన రింగ్ అని, ఎక్కడ సచ్చావు టక్కన్ ఫస్ట్ సౌండ్, ఎక్కడ సచ్చావా అమ్మా? నేను అంటే నువ్వెవడరా మధ్యలో అని. నేను ఆలివ్ గ్రీన్ అని. పాస్టర్ గారు మా అత్తగారు అని. మీ అత్త ఫోనేది? ఇగో నా ముందు ఉంది మీ అత్త. ఎక్కడ నెల్లూరు, ఎక్కడ విశాఖపట్నము, ఎక్కడ బండి ఎక్కించావనంటే, పాస్టర్ గారు మా అత్త భలే కంట్రోల్ అయిపోయిందండి మీ వాక్యాలు విని. నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? ఈవిడ మారిపోయింది, ఆవిడ మారిపోయింది. ఒకే వాక్యం, పాస్టర్ ఒకటే, మెసేజ్ ఒకటే, బైబిల్ ఒకటే. ఒకడు మారితే ఇంకొకడు మారిపోయింది. ఏంటి తేడా? ఒకరు ప్రభువు పనిచేయటానికి అవకాశం ఇచ్చారు, మరొకడు సెల్ఫ్ నిలబడ్డానికి, వ్యక్తి నిలబడ్డానికి ప్రయాసపడ్డాడు. నువ్వే జాతి ప్రభువు పనిచేయటానికి నువ్వు అవకాశం ఇస్తున్నావా? నీ లోపల, నీ అంతరంగములో ప్రభువు పనిచేస్తే నీ లోపల జరిగే సూచక క్రియ ప్రజలు చూసేలాగా ఉంటుంది, ప్రజలు గుర్తించేదిగా ఉంటుంది, ప్రజలు హృదయమును వేదనతో నింపబడేలాగా ఉంటుంది. వాళ్ళు ఆలోచనలు మారిపోతుంది, వాళ్ళ ఉద్దేశాలు మారిపోతాయి. ఆ ప్రత్యక్షమైన జీవితం ప్రజలు చూస్తారు, ప్రభువుని గణపరుస్తారు నిన్ను బట్టి. ఏది ఆ సూచక క్రియలు లేవి, ఆగిపోయినాయా? ప్రభు లేడా? ప్రభు శక్తి చలారిపోయిందా? ప్రభు ఆత్మ కార్యాలు జరిగించలేకపోవడానికి కారణం ఎవరు? విను వెంటనే వారికి సహకారుడుగా నడిచిన వాడు. ఈరోజు నీతో కొన్ని క్రియలు చేయాలనుకుంటే నీకు ధర్మశాస్త్రం కనబడితే తప్ప, అమ్మో అనిపిస్తుంది తప్ప, నీ మనస్సాక్షి నీతో చెప్తున్న దేవుని ఆత్మ సంగతులు వినడానికి నీకు ఇష్టం లే. క్రియలన్నీ నీకు నచ్చినట్టు చేసేస్తావు. దేవుడు భక్తి, రాత్రి ప్రార్థనలు, ప్రభువా పొద్దు నుంచి రాత్రి వరకు కాచి కాపాడేసో నీకు వందనాలు, వేల స్తోత్రాలు, అవి రెండు మూడు అండాను కూడా బతకం. ఏది నీకు స్తోత్రం 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 అండాను కూడా నొప్పి, వేల స్తోత్రం షార్ట్కట్. స్తోత్రాలు చెప్పి ఇంకో మాట చెప్పడం, మళ్ళీ తెలుసో తెలియకో పొద్దు నుంచి ఏమైనా తప్పులు చేస్తే నువ్వే చూసి మన్నించు. మరి తెలిసి చేసావు, తెలియ చేసావు, ఒప్పుకోవడానికి రోగమా? నీకు గుర్తులేదు పుట్టు పూర్వోత్తరాలు. ఏది నీ పెళ్లి రోజు ఆ పీటల మీద ఆ ఉంగరం కాయని తగు, ఇప్పుడు మర్చిపోవు కదా, ఇప్పుడో మాట్లాడుతావు. మీ నాన్న ఎన్నొచ్చేతయో తెలిసి తెలియకట. మళ్ళీ ప్రార్థన, చిన్న పిల్లల దగ్గర ఇలాంటి తప్పుడు ప్రార్థనలు చేయకండి. వాళ్ళు కూడా చెప్తారు తెలిసి తెలియ కేసు ప్రభు క్షమించండి. నువ్వు ఎందుకు క్షమించమని అడుగుతాడు రేపు? జాగ్రత్త, ప్రతిసారి ఆయన తన క్రియను కొనసాగించాలని నీతో ఎదురు చూస్తున్నాడంట. ఆ వాక్యం మళ్ళీ చదువు, అపొస్తలుల కార్యాలు 14:3.
కాబట్టి వారు ప్రభువును ఆనుకొని,
సమస్య అక్కడ ఏడిచింది. దేని మీద అనుకున్నారు? ఎప్పుడెప్పుడు అనుకున్నారు? ప్రభువు నీ హృదయంలో ఉంటే ఫస్ట్ ఏమవుతుంది? మనశ్శాంతి వస్తుంది, శాంతిగా ఉంటావు, పూర్ణ శాంతి వచ్చేస్తుంది. ఒకటి ఎప్పుడైతే నీ లోపలికి వచ్చేసిందో, ఇక నెక్స్ట్ నీ గుమ్మంలో గొప్ప ఆనందం ఉంటుంది. చూసుకోండి ఎంత సంతోషం ఉంటుంది. ఎవరు వచ్చారు నీ లోపలికి? ప్రశాంతమైన ఆత్మదేవుని కార్యం జరిగిపోతుంది. వాళ్ళు తిడతా ఉన్నారు, అదే ప్రసాద్ మంట పెడుతున్నట్టు. ఆ మంటలు పెడతానే ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, రేగిపోతూ ఉంటారు, సొనిగిపోతుంటారు. ఇది ఎప్పుడు వస్తుంది తెలుసా? మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడే స్టార్ట్ అవుతుంది. మీరు డాప్ అంటే ఏమండదు, అక్కడ స్టార్ట్ అవుతుంది. అప్పుడు దేవుడు నీతో పనిచేస్తాడు. భయ్యా నేనున్నాను సిస్టర్, నేనున్నాను నీతో, జస్ట్ ఎంతవరకు పీపట్టమంటావే. ఏమైంది అప్పుడు? ఆ మంటల్లో నువ్వు కాలుతున్నావు, అక్కడ నువ్వు స్టార్ట్ చేయాలి. నేను ప్రశాంతంగా ఉంటాను, నా మనస్సు నాలో ప్రభు ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ప్రభు మీద ఏం చేయాలి? ఆనుకో, ప్రతిసారి ఆనుకో, ఎన్ని సమస్యలు వచ్చినా ఆనుకో. దేవుని కార్యాలు జరగాలి అనంటే నువ్వు దేవుని మాట మీద, దేవుని మీద ఆనుకునే క్రియ చూడాలి, ఆనుకోవాలి. ఏమండి, మీరు ప్రయాణం చేస్తున్నారు, పొద్దున్నే ప్రార్థన చేస్తున్నారు, నా మాటలు జాగ్రత్తగా వినండి. ఈ రెండు ఉదాహరణలు బట్టి నీ మనసులో కొన్ని ప్రాబ్లమ్స్కి చక్కటి సొల్యూషన్ దొరుకుద్ది. ప్రేయర్కి వెళ్ళాలి, ఒకసారి చెప్పండి అందరూ, ప్రార్థనకి వెళ్ళాలి. ఎలాగైనా వెళ్ళాలి. ఎవరు బంధు? ఎవరు బంధు? నువ్వు అడగలాలి, ప్రేయర్కి వెళ్ళాలి. పొద్దున్న ప్రార్థన ఎలా స్టార్ట్ చేస్తావు చెప్పండి, చెప్పండి. మీ ప్రార్థనలో పవర్ ఉంటుంది. ప్రభువా, ఆశ కలిగిన ప్రాణం, అది వాక్యం ఎత్తిపెట్టడం అంటే చెప్పండి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అన్నావు, ఎవరికి తెలియదు. మాట బాగుంది, వాడియడమే ప్రాస. సరే, ప్రార్థనే కదా, ఆయన మాట అమాయకుడు అండి దేవుడు. సరే కానీ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అన్నావు. నేను నీ మందిరానికి వెళ్ళాలి, నేను నీ ప్రార్థనకి వెళ్ళాలి, ఎలాగైనా వెళ్ళాలి, నువ్వు నన్ను ఎలాగైనా తీసుకెళ్ళాలి. నేను రోడ్డు మీదకి వెళ్తాను. నెక్స్ట్ ఆప్షన్ మీరే చెప్పండి దేవుడికి. క్రైస్తవ ఆటో పంపించు, 5 రూపాయల కంటే ఎక్కువ తీసుకోకుండా చూడు, వర్షం రాకూడదు, గొడుగు పట్టుకెళ్ళట్లేదు. అన్ని కండిషన్స్ ఎవరివి? గిద్యోన్ అక్కవి, చెల్లివి, అన్నవి, తమ్ముడివి నువ్వు కాదా? బొచ్చు పెట్టడం ఇక్కడే పడాలంట, అటు చెప్పడం అక్కడే పడింది. ఇక్కడ తప్ప ఎక్కడైనా పడాలంట, ఇక్కడ పడలేదు, అన్నీ పడింది. అదే మనం కూడా, ఎన్ని కార్యాలు చేయట్లేదు దేవుడు, మొత్తానికి నువ్వు బంధుకి ప్రేయర్కి చేరిపోయావు. అమ్మయ్యా దేవునికి స్తోత్రం, దేవుడు చాలా చక్కగా తీసుకొచ్చాడు, చక్కటి వాక్యం విన్నాం, ఎంత ప్రయాసైనా దేవుడు చాలా ఆనందం. వెరీ గుడ్, ఇది సినారియో 1. నెంబర్ 2, ఈరోజు పెళ్ళికి వెళ్ళాలి. చెప్పండి ఒకసారి, ప్రార్థన ఉంది, పెళ్ళికి వెళ్ళాలి. మళ్ళీ చెప్పండి గట్టిగా, ఇప్పుడు నీ ప్రార్థన ఏంటో చెప్పు. ప్రభా, పెళ్ళి కొంచెం పోస్ట్పోన్ చేయని అడుగుతావా? ప్రార్థన ప్రతివారం వెళ్తాం కానీ పెళ్ళి ప్రతివారం అవుతుందా? అన్నిసార్లు చేసుకుంటారా? వాళ్ళకి అంత ఒప్పుకుంటుందా? అదేమన్నా 5 రోజులు పెళ్ళా? ఏ రోజు కాబట్టి 6 రోజు నేను వెళ్ళడానికి, ఇది ఒక గంట పెళ్ళి, మధ్య బాబు మరీ షార్ట్ కట్ అయిపోతుంది. ఎక్కడ పెళ్ళి చేయడానికి వెళ్తాడు పాస్టర్ గారు, 1.5 గంటలు అయిపోద్దని అడుగుతున్నాడు. నువ్వు ఖర్చు పెట్టడానికి ప్లానింగే నువ్వు 1-2 నెలలు చేసావు, 1.5 గంటలో పెళ్లి చేసామంటే మరీ దారుణం ఏంటో, 1 గంట అయినా ఎవరో బాబు టైం అని అంటే, ఎక్కువ మంది ఉన్నారండి అని. సమస్య అదే, ఎక్కువ మంది ఉండేటప్పుడు దేవుని సంగతులు వారికి అర్థం చేసేలాగా వాళ్ళకి నీకు చెప్పాల్సిన ఉంటాయి, టైం ఇవ్వట్లేదు ఎవడు. సరే, ఈ పెళ్ళికి ఇప్పుడు నీ ప్రార్థన ఏంటో చెప్పు. పొద్దున్న లేచిన వెంటనే ఎవరేమనుకుంటారు? ప్రభువా, ప్రజలా? నువ్వెవరి మీద బాగా అనుకుంటావు చెప్పు ఇప్పుడు. ప్రభు మీద, ప్రజల మీద, లేకపోతే నీ ఇంట్లో ఉన్న మనుషుల మీద? ఒకవేళ ఎవడైనా పొరపాటున వచ్చి, మమ్మీ ఇవాళ ప్రేయర్ ఉంది అన్నాడు అనుకో, ఏది మొహమాన్ తిప్పి, ఇవాళ ప్రేయర్ ఉంది అన్నాడు అనుకో, నేను కూడా వస్తా అన్నట్టు, ఎలా మండిపోద్ది? ఎల్లకెళ్ళక రాత్రి నుంచి రంగు వేసుకుని డ్రై క్లీనింగ్కి వెళ్ళి అవన్నీ పిన్నులు క్లిప్పులు పెట్టుకుని ఏది మ్యాచింగో సెట్ చేసుకుంటే వీడు ప్రేయర్ అంటాడు, వెళ్తే ఆడుతో ఒక తీసేస్తాడు, ఇవన్నీ వేసుకెళ్తే గంగరిద్రాగా నేను వెళ్ళాల్సింది పెళ్ళికి కదా, వచ్చే వారం వెళ్దాం నానా. ఎక్కడికి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నానా? ఇప్పుడు ఈ రెండింటిలో నువ్వు ఎవరి మీద ఎక్కువ అనుకుంటావు? ప్రతికూలమైన వాతావరణం వచ్చినప్పుడు నువ్వు ప్రభు మీద అనుకున్నావు, ప్రభు నిన్ను తీసుకొచ్చాడు. ఇప్పుడు నీకు ప్రతికూలంగా కొన్ని సందర్భాలు నీ ముందు ఉన్నాయి, అప్పుడు నువ్వు ప్రభు మీద ఎందుకు అనుకోవు? ఏది నీకు ప్రయారిటీ? ప్రజల దగ్గరికి వెళ్ళి, ఓకే మంచిది, అది కార్యక్రమము, అది కార్యము, లేక వివాహము, లేక మరణము, లేక ఇంకేదైనా అవతల ఇంపార్టెంటే. కానీ ఆ సమయంలో మనం అక్కడికి వెళ్ళడం ద్వారా ఎవరు ఎక్కువ సంతోషిస్తున్నారు? నీవా? వెళ్ళు. నువ్వు ఆనందిస్తారంటే దౌటలేదు, వెళ్ళు. కానీ నిన్ను బట్టి ఇంకెవరైనా ఆనందిస్తారంటావా? అది కూడా మంచిదే, వెళ్ళు. ఈ రెండింటికి కాకుండా నువ్వు ఇంకెవరిని ఆనందింప చేయడానికి వెళ్తావో చూసుకో. యు టేక్ మై పాయింట్ వెరీ సీరియస్లీ. నేను ఒకరోజు ఒక చోటకి వెళ్ళాలి అనుకున్నాను. వెళ్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నాకు అక్కడ అందరినీ చూస్తాను, అందరితో మాట్లాడతాను, అందరితో కలుసుకుంటాను, నా వరకు హ్యాపీ. నేను వెళ్తే అక్కడ అంతమంది ఆనందిస్తారు, నేను కాదు. నేను వెళితే అక్కడ కొంతమంది అంతమంది ఆనందిస్తారు. వాళ్ళందరికీ నేనంటే చాలా ఇష్టం, చాలా హ్యాపీ. ఆ నువ్వు వచ్చావా అంటారు. ఓ ఆ నలుపుడు ఆ పిసుగుడు వేరు, చాలా బాగుంటుంది, వెళ్తాను. ఈ రెండూ కాకుండా నేను ఇంకెవరికైనా దేనికైనా వెళ్తున్నానా? ఏదైనా దానికోసం వెళ్తానా? ఆ టైంలో నేను దానికి వెళ్తున్నాను అనే విషయం దేవుడికి చెప్పగలనా? ప్రభుని అడగగలనా? ప్రభు గివ్ మీ కొంచెం టైం ఇవ్వు, నేను అక్కడికి వెళ్తానని చెప్పగలనా? అందుకని ప్రార్థన చేస్తామా? మరో టైంలో చెయ్యకుండా ఏం చేస్తాం? దొంగతనం చేయగల పెడతాం. ఇప్పుడు నువ్వు ప్రభువు మీద ఆనుకోవలసిన జీవితం మొదటిసారి తప్పు చేసి జీవితకాలం తప్పులోకి తీసుకెళ్ళిపోతుంది. యు విల్ కంటిన్యూ ద మిస్టేక్స్. ప్రతిసారి నీ మనస్సాక్షి ఏం చెప్పు తెలుసా? నువ్వు ఇలాంటి దానివి, నువ్వు ప్రార్థనకు వస్తావా అంటుంది. మానేస్తాం. ప్రార్థన ఏం చేసేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది లోపలి. ఇంకెందుకులే, వాళ్ళు చేస్తుంటే పక్కన కూర్చుని ఆమెన్ 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 అంటాం అంతే. నోట్లోంచి మాట్లాడరావు, ప్రార్థన పెగలదు. ఏమండి, పొద్దున్న నేను నా కోపం వచ్చి ఒక సందర్భంలో నేను కేకలేశాను. ఆ తర్వాత ఎంత టైంలో నేను ప్రేయర్ చేయగలుగుతాను? నీ సంగతి ఏంటి? కోపం వచ్చింది, కేకలేశాను. కేకలంటే బూతులు కాదు, అరుపులు. అరుపులు అంటే రంకిలు కాదు, మళ్ళీ చప్పుళ్ళు. ఆ చప్పుడు అంటే బయటికి వినపడింది కాదు, లోపల ముఖం చిట్లిచ్చాను, పళ్ళు కొరికాను, పిడికిలు బిగించాను, ఊపిరి గట్టిగా తీసుకుని కొంచెం అన్నాను. వీళ్ళు ఇంతే చెయ్ అనుకున్నాను. ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఎంత టైంలో ప్రేయర్ చేస్తాను? చైనా చేయలేవా? చేయలేరా? ఎందుకు చేయలేవు? ఏంటి సమస్య? నీవు మా ఇంటికి కనపడని పనంతా లోపల చేసేస్తున్నావు. ఆ లోపల నాకు తెలియకుండా నేను చేస్తున్నటువంటి ఈ చెడ్డ ప్రియ నేను ఒక్క క్షణం దేవుని మీద ఆనుకోగలిగితే ఆ క్షణం నా లోపల ఒక శుచిక్రియ ప్రారంభిస్తాడు. ఎలా వస్తుందో తెలుసా? ఆ తప్పు చేసిన వ్యక్తిని నేను ఇష్టంగా ప్రేమించేలాగా చేస్తాడు. ఎంత ఇష్టంగా ప్రేమిస్తానంటే ఇప్పుడు చెప్తాను మీకు ఆ తేడా ఏంటో చెప్తాను. పొద్దున్న నేను లేచిన వెంటనే నాకు ఒక మందు ఇవ్వండి అని చెప్పాను. హోమియోపతి చుక్కల మందు నాకు వేసేవ్వండి అని చెప్పాను. గ్లాస్ అక్కడ ఉంది, నేను చూశాను. గ్లాస్ తాగుదామని ఇలా లేచి ఇలా కంటాడే, అది ఖాళీ గ్లాసు. ఏంటిది ఖాళీ గ్లాస్ పెట్టారు ఇక్కడ, మూత పెట్టుంది, మళ్ళీ ఖాళీ గ్లాస్ పెట్టారని చెప్పి సరే నేను తీశాను. మళ్ళీ నేను బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చేటికి మందు అక్కడ పెట్టండి అని చెప్పాను. అలాగే అని అన్నారు. తీరా వచ్చేటికి గ్లాస్ ఉంది, మూత ఉంది, నేను మందు అనుకుని నోట్లు వేసుకున్నాను, మందు లేదు దానిలో. టైం అయిపోయింది, లేట్ అయిపోతుంది, రెండో మందు వేసుకోవాలి. మొదటి మందుకి రెండో మందుకి గ్యాప్ కరెక్ట్గా అరగంటే ఉండాలి. సరిగ్గా హాఫ్ అన్ అవర్ టైం చూశాను, మందు లేదు. అప్పుడు కోపం వచ్చిందండి. ఎవరి మీద? ఇంట్లో వాళ్ళ మీద, గ్లాస్ పెట్టిన వాళ్ళ మీద, మూత పెట్టిన వాళ్ళ మీద. ఫస్ట్ ఖాళీ గ్లాస్ పెట్టిన వాళ్ళు, తర్వాత నిండు గ్లాస్ పెట్టిన వాళ్ళ మీద. రెండింటికి కొంచెం సౌండ్లు బయటకు వస్తాయా? అంత గట్టిగా రావు కానీ మీ అంత గట్టిగా తిట్టలేనులేండి. కానీ నేను తిడితే పక్కన ఉండలేడు, నీవు క్లిరిగిపోతాయి. చప్పుళ్ళు చేయను, నోరు చేస్తుంది, సాఫ్ట్గా తిడతా. అయిపోయింది. ఈ లోపు మామగారు అర్రే నేనే పెట్టాను రా అంది. ఇందాటి వరకు ఎవరి మీద అనుకుంటున్నాను నేను, ఇంట్లో ఇద్దరున్నా ఇంతే, ముగ్గురున్నా ఇంతే, నలుగురున్నా ఇంతే, సౌండ్ లోపల వినపడుతుంది, బయటికి వినపడలే మాటలు. అర్రే నేనే రా ఇందాక ఖాళీ గ్లాస్ నేనే పెట్టాను, మూత నేనే పెట్టాను, ఈ మందు నేనే పెట్టాను, అది నేనే పెట్టాను. నాకు అర్థమవుతుంది ఏంటంటే నాకు ఇష్టమైన మనుషులు నా ఎదురుగా వచ్చి అర్రే అంటే ఇప్పుడు మనం ఏమనాలి, ఇందాక తిట్టిన తిట్లని వెనక్కి తీసుకొని చూద్దాం, కాల్ బ్యాక్ రివైండ్ వస్తాయా? అవన్నీ జీవగ్రంథంలో నిలబడి నా ముందు ఉంచుంటాయి. ఏమ్రా నా మీద నువ్వు అనుకుంటే ఒక్క క్షణం నువ్వు కోప్పడకుండా, మాట్లాడకుండా, చిరాకు పడకుండా, తిట్లు తిట్టకుండా, సొనక్కకుండా, అవన్నీ చేయకుండా నేను నీకు ఒక శుచిక్రియ చేసి చూపిస్తానుగా. ఎందుకు నువ్వు నా మీద అనుకోలేదు? ఎందుకు ఆ లబ్బలబ్బలబ్బలబ్ సముళ్ళు తెచ్చావు? చి అబ్బా, అప్పుడు మా అమ్మగారు వచ్చి అన్నారు, ఎరా నువ్వు కొన్ని కొన్ని విషయాల దగ్గర చెప్పాల్సినవి చెప్పకుండా, ఇవ్వాల్సినవి ఇవ్వకుండా, మాట్లాడాల్సింది మాట్లాడకుండా మౌనంగా ఉంటే నేను పాపం చేసినప్పుడు నీకు ఎలా కనిపించిందిరా అంది. అంతేలే, ఎందుకంటే కొన్నిసార్లు మనం చెప్పమా ఆవిడ ఫుల్గా తిట్టేస్తుంది, తిట్టేస్తుంది, ఎందుకు అలా అయిపోతావు అన్నాను అనుకో, ఈ పాపం నాది కాదు, చెప్పకపోతే నీదే అంటది. నిజమే, నా వల్ల అవతల వాళ్ళు ఏం చేశారు? తప్పు చేశారు. నేను దేవుని మీద ఆనుకోకపోవడాన్ని బట్టి ఆ సమయంలో అవతల వ్యక్తులతో నేను ఎలా ప్రవర్తించాలి నాకు తెలిసినా దాని మీద నేను చెయ్యలేదు. దేవుని మీద ఆనుకుంటే విషయం ఏంటి, నువ్వు చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన పద్ధతిలో చేపిస్తాడు, అక్కడ సమస్యతో సాల్వ్ అవుతుంది. ప్రాబ్లం ఏమీ మారదు. నీళ్లు రసంగా మారటానికి అక్కడ ఏం కెమిస్ట్రీ లేదు, నీళ్లు ఏమి కలపలేదు అక్కడ. అక్కడ జరిగింది చెయ్యవలసిన దానిని చెయ్యవలసిన పద్ధతిలో, చెయ్యవలసిన సమయంలో, చెయ్యవలసిన విధానంలో యేసు అనే సంపూర్ణంగా జరిగిస్తాడు, అప్పుడు సూచక్రియ జరుగుతుంది. రెండవది ఇంకొక కార్యం కూడా ఉంది అక్కడ, అద్భుతము అనండి. ఆ పదం అనండి భలే ఉంటుంది, ఏది గులాబ్ జామ్ అద్భుతంగా ఉండడం అది కాదు, అద్భుతము అద్భుతంగా ఉంటుందట. దేవుడు అద్భుతం చేస్తాడు అంటే శూన్యంలో నుంచి నిరాకారంగా ఏమీ కనపడనప్పుడు ఆ ప్రదేశంలో నుంచి ఒకటి బయటకు వచ్చింది, అది అద్భుతం. మహా అద్భుతాలు, అద్భుతము మహా అద్భుతం రెండు రకాలు. ఈ అద్భుతము జరగాలి అనంటే నువ్వు దేవుని మీద ఇందాక నువ్వు ఆనుకునేటప్పుడు జరిగిన సూచక్రియ కన్నా 4 రెట్లు ఎక్కువగా ఆనుకోవాలి. ఒక అద్భుతం కావాలంటే 4 రెట్లు ఎక్కువ నువ్వు అద్భుతం ఎక్కువ ఆధారపడడం జరగాలి. ఎందుకు అలా చెప్పాలో చెప్తాను వినండి. సింహాల నోళ్ళు ముయ్యటం దేవుడికి కష్టమా? ఈజీయా? ఈజీయే కదా. కానీ ముందు నువ్వు బోన్లోకి వెళ్తేనే అద్భుతం జరుగుద్ది. ఇప్పుడు ఏది ఈజీ? అగ్నిలో పడవేయబడిన తర్వాత అగ్నిలో అతనికి ఒంటి మీద ఎంటుకు కూడా కాలకుండా చేయటం గొప్ప విషయమే కాదా? కానీ నువ్వు అగ్నిలో పడాలా, అది అద్భుతం. చెప్పండి, ఇప్పుడు మీ అందరూ ఎక్కడున్నారు? అద్భుతానికి దగ్గరలో ఉన్నారు. మీ ఇంట్లో మీ ప్రతి ఒక్కడు ఒక్కొక్క అద్భుతానికి దగ్గరగా ఉన్నాడు. అయితే దేవుడు అద్భుతం చేస్తాడు అక్కడ. కానీ సమస్య ఏంటి, నువ్వు అద్భుతం చూడలే, ఆ వేడి చూస్తున్నావు, ఆ సింహం గర్జన చూస్తున్నావు, లేక అక్కడ ఉన్న మనుషులు కేకలు వినపడుతున్నాయి, ఆ పైనుంచి ఉన్నావా దానియలు ఉన్నావా ఆ చప్పుడు వినపడుతున్నాయి, ఎవడో పిలుస్తున్నట్టు వినపడుతుంది, ఏదో చేయాలని. ఆ అద్భుతము అన్ని దారులు మూసుకున్నప్పుడు జరుగుద్ది. చెప్పండి ఒకసారి, అందరు కలిసి వచ్చినప్పుడు అవుతాయి. రోమ 8:28 నెరవేరినప్పుడు జరుగుద్ది. ఏంటి తెలుసా రోమ 8:28? అవన్నీ చెప్పకండి. రోమ 8:28 అనగానే సమస్తం మేలు కొరకు అని చెప్పండి. సమస్తము మేలు కొరకు ఏం జరుగుతాయి? గట్టిగా ఉగిలించుకుంటాయి నిన్ను, నువ్వుకు ముద్దు పెట్టేస్తుంటాడు ఎవడో యోధ. ఆహా, ఆ కౌగులింత నిన్ను విడిచిపెట్టుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది. అతని ముందు సిలువ ఉంది, ఆ పవిత్రమైన ముద్దు వెనక, ఆ ప్రేమపూర్వకంగా చూపిస్తున్న దొంగ ముద్దు వెనక సిలువ ఉంది. బట్ హీఈస్ హ్యాపీ. ఎందుకో తెలుసా? 3 రోజు ఆయన లేచిపోతాడు కాబట్టి. నీ శ్రమ ఆ రోజు లేచిపోద్ది కాబట్టి, నీ ఇబ్బంది అక్కడి నుంచి పునరుద్ధానంగా మారుద్ది కాబట్టి, ఆ నొప్పి అక్కడి నుంచి బయటకు దీవెనకరంగా మారిపోద్ది కాబట్టి. ఆ అద్భుతం నీకు కావాలంటే నువ్వు దేవుని మీద ఆనుకొని అంత 4 రెట్లు దేవుని మీద ఆనుకునే విశ్వాసానికి నిన్ను నువ్వు నిలబెట్టుకో. అన్ని దారులు ముయ్యబడతాయి, నో ప్రాబ్లం, ఎక్స్పెక్ట్ ద గ్రేట్ థింగ్, అద్భుతం నీ ఎదురుగా ఉంది. అందరూ కలిసి వచ్చేసారు, దేవునికి స్తోత్రం, అక్కడ అద్భుతం జరగబోతా ఉంది. అన్ని రకాలుగా నీ మీద నిందలు పడిపోయినాయి, ఓ మహా అద్భుతం నీ ముందు రెడీగా ఉంది. అన్ని పరిస్థితుల్లో ప్రియులారా నేను చెప్తున్నాను, నువ్వు ఆ సమయంలో ఉండే స్థితి ప్రజలందరూ నిన్ను చూచి నీ విశ్వాసాన్నే తిడతారు. నిన్ను తిట్టకూడదు, నిన్ను తిట్టకూడదు. నిన్ను తిట్టారు అని అంటే నువ్వు ఒక పనికి మాలిన పని ఏదో చేస్తున్నావు అని అర్థం. నిన్ను తిట్టకూడదు, నీ విశ్వాసాన్ని తిట్టాలి. ఎంతైనా వదలబెట్ట మా దేవుణ్ణి, వదిలో అనాలా. అంతేగాని దీనికి ఎలాగే అవ్వాలే అని ఎలాగుంటే ఇంకేంటి నీ బతుకు? చెడ్డ సాక్ష్యం కదా అది. అక్కడ దేవుడు అద్భుతాలు ఏం చూడకండి, అయ్యో రావు. ఒకవేళ జరిగినా నీ ప్రాణాన్ని కాపాడతాడేమో గప్ప నీ అవమానాన్ని దేవుడు కాపాడలేడు. సిగ్గుపరచబడతావు డెఫినెట్గా. ఆ మాటలో, ఆ బజార్లో, ఆ కుటుంబంలో, ఆ ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవహారంలో, ఆత్మీయత సంఘంలో ఎక్కడో చోటు నువ్వు అవమానం ఫేస్ చేసేస్తావు. అవి తప్పించడం దేవుని చిత్తం, అది అద్భుతం. కాబట్టి నీ విశ్వాస జీవితంలో నాలుగు రెట్లు నువ్వు దేవుని మీద అనుకో. నాలుగు రెట్లు పరిస్థితిని చులకనైన శ్రమగా చూడు. ఆ అవమానాన్ని దిగమింగు, ఆ మాటల్ని నిర్లక్ష్యపెట్టు, ఆ మనుషుల్ని చూడకో, ఆ క్రియలని ఎప్పుడూ కూడా తేరి చూడడానికి ప్రయత్నం చేయకు. ఎవరెవరు కక్షగట్టకు, ఏంటి ఆ పరిస్థితులు, వారి కోసం నువ్వు ప్రార్థన చేయి. ఎందుకు వాళ్ళందరూ వాళ్ళని దీవించడానికి సిద్ధపడు. వాళ్ళు అన్ని రకాలుగా నిన్ను అవును నేనే పడడానికి దేవుని కుమారుడిగా కుమార్తెగా పిలవబడ్డానని చెప్పు. ఆ పరిస్థితి అంతటిలో వాళ్ళందరూ వచ్చి నిన్ను ఉతికేద్దాం, ఓకే ప్రభువా నీ పక్షంగా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పు. పారిపోకు, తప్పించుకోకు, దాక్కోకు, చీకట్లోకి వెళ్ళకు, తప్పును ఆశ్రయించుకో, లోకాన్ని ఆశ్రయించుకో, పాపాన్ని ఆశ్రయించుకో, శ్రమను వెతుక్కుని నువ్వు వెళ్ళకో. నీ దగ్గరికే శ్రమ వస్తుంది. దేవుని విడిచిపెట్టిన వాడికి శ్రమ, దేవుని నీతిరించి బయటికి పిలిపడానికి శ్రమ, దేవుని మాటను మర్చిపోయిన వాడికి శ్రమ. దానివైపు వెళ్ళకు. యూ హ్యావ్ టు ఫేస్, లెట్ అస్ ఫేస్ ఇట్. అది ఎంత ఇరుకైనా సరే పడు, భయం ఏం లేదు. అద్భుతం నీ కొరకు దాచింది, మహా అద్భుతం నువ్వు చూస్తావు. ఆ అద్భుతము శూన్యంలోంచి స్టార్ట్ అవుతుంది. ఏ సహాయము వచ్చే చెయ్య కనపడదు, ఏ మనుషులు మాటలు వినపడవు, ఏ రకమైన ఆర్థిక సహాయం ఇచ్చేవాడు కనపడ్డు, ఏ రకంగా ఆత్మీయంగా నేనున్నాననేవాడు కనపడడు. కానీ ప్రభుని పక్షంగా ఒక అద్భుతం చేస్తాడు. ప్రభువే వారికి సహకారుడిగా మారాలని ఇష్టపడుతున్నాడు. నీ ఇంటిలో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. నీ ఇంటిలో అద్భుతాలు చేయాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎవరైతే ఆనుకుంటారో, దేవుని మాటలు ధైర్యంగా మాట్లాడతారో, దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడతారో, అద్భుతాలు చేయించాలని దేవుని చిత్తమై ఉన్నది. వాళ్ళు వచ్చి చెప్తారు, అమ్మా ఆ రోజు నువ్వు పడుతున్న బాధ చూసినప్పుడు మాకు ఏదో చేసేస్తే బాగుని అనిపించింది, కానీ ఈరోజు నీ మోచేతి నీళ్ళు తాగేలాగా వాళ్ళందరినీ పెట్టడం చూస్తుంటే నీ దేవుడు మంచోడమ్మా, నీ దేవుడు గొప్పోడయ్యా, నీ కుటుంబ పిల్లలందరూ నీ చేత ఉపదేశం పొందుతారని బైబిల్ మాట నీ దగ్గర నెరవేరిందమ్మా, ఆహా ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నావు తల్లి, వాళ్ళు వచ్చి నీ సాక్ష్యం చెప్పాలి. అది అద్భుతం. ఈరోజు ఒక లాటరీ తగలడం అద్భుతం కాదు, ఒక ఇల్లు కొనుక్కోవడం అద్భుతం కాదు, ఒక కార్లు కొనుక్కోవటం లేక ఇంకేదో కొనుక్కోవటం, ఇంకేదో తెచ్చుకోవడం, సంపాదించుకోవడం అద్భుతాలు కావు. నీ హృదయంలో నేను లొంగని వాడిని నన్ను లొంగదీశాడు చూడండి, అదండి అద్భుతం. నేను ఎప్పుడు ప్రభుని స్తుతిస్తాను, ప్రభు ఎంత రోషంగా బతికేవాడిని లోకంలో, ఎంత పట్టుదల, ఎంత పౌరుషం, ఎంత పొగరు, ఎంత జ్ఞానమని, ఎంత అహంకారం ఉండేది నాకు. అలాంటి వాడిని బైబిల్ పట్టుకునేలాగా చేసావయ్యా బాబా, అసలు ఇది బాబు ఇది అసలు ఊహించడానికి కూడా లేదు. మా ఫ్రెండ్స్ ఇప్పటికే అంటారు, నువ్వు పాస్టర్ అవడం ఏంటారు బాబు, నువ్వే మినిస్టర్ అవుతావు అనుకున్నావు. తెరా నేను ఇప్పుడు మినిస్టర్నే, కాకపోతే నా కింగ్ లోకంలో 5 సంవత్సరాలు ఉండి కింగ్ కాదు. 5 సంవత్సరాలకు ముందు వస్తే ఎన్నికల, అర్ధంతర ఎన్నికల, ఎవడన్నా చచ్చిపోతే ఎన్నికల, ఆ మధ్యంతర ఎన్నికల నా ప్రభు కాదు. నేను ఆల్సో ఆయనకు ఒక పెద్ద ఆయన ఉన్నాడులే నాకు. ఎందుకు ఆ బతుకు అలాంటిది, ఆ రోత అది. దేవుని కొరకు మార్చాడే, ఆ హృదయంలో దేవుని కొరకు బతకాలని ఆశ పుట్టించాడే, దేవుని కొరకు జీవించడానికి శ్రమ పడ్డానికి రెడీ అయ్యామే. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒకసారి అనిపిస్తుంది, సింగిల్ రోడ్ సింగిల్ రోడ్ హీరో హోండా మీద నుంచి నుంచి వెళ్తుంటే ఎవడైనా అవతలాడు హెడ్ లైట్ ఇలా వేసాడంటే కార్ రోడ్ దీపావాలి అంతే, బండి ఈ టూ వీలర్ దీపావాలి, లేకపోతే గుద్దేస్తాడు. ఎందుకు గుద్దాడు, రోడ్డుకి అంతంత కణాలు ఉండేవి, ఎవడు ఎటు చిప్పుకొని వస్తాడో తెలీదు. అంత భయంకరమైన పరిస్థితుల్లో రాత్రులు ప్రయాణాలు 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు పార్వతీపురం రైలు టూ వీలర్ మీద అప్ అండ్ డౌన్ చేయడం, దాని మీద ఇన్ని కూరగాయలు అమ్మనేసుకుని వర్షాల్లో ఎండలో చలిలో. ఏంటంటే ఆ రోజు ఆ ప్రయాణం చేస్తునేటప్పుడు, ఆ ప్రయాస పడుతున్నప్పుడు ఎందుకు పడుతున్నామని మా మనసులో క్వశ్చన్ రాలా, నా ప్రభువుకి నేను ఇంకేమైనా ఎక్కువ చేయగలనా అన్న ఆశ వచ్చింది. ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే సౌకర్యమైన ప్రయాణాలు, ఏసీ కార్లు, ప్రయాణం అలసిపోకుండా ఉండగలిగే పెద్ద పెద్ద బళ్ళు, ఏంటి ఇలా వెళ్తున్నా అలా వచ్చేస్తున్నా అంటే అప్పుడు అనిపిస్తుంది, ప్రభువా ఆ రోజు ఈరోజు వీటిని బట్టి కాదు నీ కొరకు పనిచేయాలన్న ఆసక్తి ఈరోజు నన్ను నిలబెట్టింది. నీ పని అనే దానికి నన్ను మార్చావు చూడు, నన్ను మౌల్డ్ చేసి చపాతీ పిండి పిసుకునట్టు నన్ను పిసికావు చూడు. అక్కడ ప్రభువా నువ్వు గొప్పోడివి, నన్ను నా హృదయంలో నువ్వు చేసిన అద్భుతం ఏంటో తెలుసా, ఈ లోకం వైపు పరుగులు ఎత్తకుండా నీ వైపు చూడగలిగే స్థాయికి. ఒకడు వచ్చి అడిగాడు, రే నువ్వు గనక ఇలా ఉండుంటే ఈ పాటికి నువ్వు ఇలా ఉండేవాడివి అని నా గురించి కొన్ని పిక్చర్స్ పెట్టాడు. నా గురించి నా దేవుడు కన్నా నీ దగ్గరే పెద్ద ప్లాన్ ఉంది, నువ్వు ఒక దేవుడు రా అన్నాను. ఇప్పుడు నువ్వేంటో చెప్పరా నాకు అన్నాడు. అవేవి లేవు, వాడు చూపించినవేవి నా దగ్గర లేవు, ఇవేమీ లేవు. అప్పుడే పెన్నెవరా, నేను బొమ్మకి ఇస్తాను, నువ్వు పెద్ద బొమ్మలు పిక్చర్లే ఫోటోలు తీసి తెచ్చావు, నేను తీస్తాను రా చూపించి పడుకోటి రాశాను. HEVEN ఇది నాకుంటుంది, ఇక్కడ ఉండదు రాను. ఏంటి అని అంటే నేను పరలోకంలోకి వెళ్తా, నా ప్రభు పక్కన సింహాసనం మీద ఉంటా, నా తల మీద ఒక కిరీటం పెట్టించుకుంటా, నాకు కొత్త పేరు వస్తుంది, నేను ప్రదేశంలో కూర్చుంటా, నా ఇల్లు ఉంటుంది, ఆ ఇంటి చుట్టూ నేను దేవదూతలకు తీర్పు తీర్చడానికి నేను సిద్ధంగా కూర్చునే ప్లేస్కి వెళ్తాను. ఇది నువ్వు ఇవ్వగలవరా? ఇక్కడ నువ్వు చచ్చిపోయిన రోజు మహా అయితే 1,000 మంది కూడతారు, కానీ ఆ ప్రదేశంలో ప్రభువు లేచి నిలబడి అందరూ వస్తూ ఉంటే, దేవుని బిడ్డలు అందరూ వస్తూ ఉంటే, ఇదిగో వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళు నా కొరకు నమ్మకంగా బతికినారని చెప్పే సాక్ష్యం ఉంటుంది, ఇక్కడ ఉంటుందా? వాడు అంటున్నాడు, నువ్వు వేర్రా మారిపోయావు. నేను మారలేదు, నా హృదయాన్ని మార్చిన నా దేవుడు ఉన్నాడు, దేవునికి స్తోత్రం. నా జీవితాన్ని మార్చాడు, నా హృదయం లోపల ఒక అద్భుతం చేశాడు, ఆయన ప్రేమను పట్టుకునేలా చేశాడు, ఆయన్ని తప్ప ఆయన దగ్గర ఉన్న దేన్ని చూడకుండా చేశాడు, ఆయన మనుషులను తప్ప, ఆయన బలహీనులను తప్ప, ఆయన బలవంతులను తప్ప ఇక దేన్ని కోరుకోకుండా ఉండేలాగా చేశాడు. ఆయన్ని ముద్దు పెట్టుకుంటే ఏదో దొరుకుద్దంటే ఆయన కోసం వెతుకుతున్నాను నేను. దేవుని మాట చెప్తుంది, పిల్లరా నీ బ్రతుకు ఒక అద్భుతంగా ఉందా? నీ ఇంటిలో నువ్వు ఒక అద్భుతం అని నువ్వు చెప్పగలవా? నీ కుటుంబానికి నువ్వు ఒక అద్భుతమైన ఎసర్ట్ అని ఒప్పుకోగలవా? నీ ఉద్యోగంలో నువ్వు ఒక అద్భుతము దేవుడు నీ కొరకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడంటే, ప్రమోషనో లేకపోతే మంచి సీటో లేక మంచి ఏదో అని అనుకుంటున్నావే కాదే, నీవే ఆ ఉద్యోగానికి ఒక అద్భుతం అనే విషయం నీకు తెలుసా? ప్రతిసారి నీవు ఎక్కడున్నావో ఇంకేదో అనే మెట్టుకి దేవుడు నేను ఇచ్చాడు అనుకుంటే తప్పు. నీవు ఉండడమే ఆ ప్రదేశానికి నేనున్నానని రుజువు అనడానికి దేవుడు నిన్ను అద్భుతంగా చూడాలనుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు ఇక్కడ, ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపిన ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను, అద్భుతము కాదు
అద్భుతములను,
ఇట్స్ ఎ పరంపర లిస్ట్, ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ బోల్డ్ చేసి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచు ఉండెను. ఇప్పుడు చెప్పింది అదే, తన కృపావాక్యానికి నేను మాట్లాడటం, ఆయన కృప మాటను నేను చెప్పడం, ఆయన కృప మాటను నేను మోసుకుని వెళ్ళడం, ఆయన కృప కలిగిన వాక్యమును బోధించడానికి నన్ను సాక్షిగా పెట్టడం దేవుడు చేసిన ఒక అద్భుతం. ఇన్ని సంవత్సరాలు నీ ఆత్మీయ జీవితంలో చాలామంది చాలా సాక్ష్యాలు చెప్పడం విన్నాను, చాలా మాటలు వారు చెప్పడం విన్నాను, వారు భూ సంబంధమైన ఆస్తులు, స్థితులు, పేర్లు, ప్రఖ్యాతులు, డబ్బు ఇవన్నీ పొందుకోవడం నేను విన్నాను, కానీ కృపావాక్యానికి సువార్త చెప్పే సాక్ష్యంగా, సాక్ష్యం చెప్పే సువార్తగా కానీ మనుషులు మారకపోవటం దురదృష్టకరం. అద్భుతాలు చూసే మీరు దేవుని అద్భుతాల గురించి మాట్లాడేటప్పుడు దేవుని అద్భుతాల గురించి కాదు, దేవుడే అద్భుతం అని మాట్లాడండి. ఆయన క్రియల గురించి కాదు, ఆయన గురించి మాట్లాడండి. నీ జీవితంలో పొందుకుంటున్న మేళ్ళు గురించి కాదు, ఆ మేళ్ళు చేసిన ఆయన గురించి మాట్లాడండి. ఆయనతో నా సంబంధం, ఆయన మాటతో నా అనుబంధం, ఆయన నాకు చూపించిన మాదిరి, నాకు ఆదర్శం, దాని గురించి మాట్లాడు. ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడు ఇది చేశాడు అది చేశాడు, అది దేవుడి గురించి నీకేం తెలుసో చెప్పు, అది బైబిల్ చెప్తుంది చెప్పమని. దేవుడు ఇలాంటి వాడు అలాంటి వాడని చెప్పే నువ్వు 4 మాటలు కాదు, నీ హృదయంలో దేవుని గురించి ఒక కొత్త విషయాన్ని నువ్వు చెప్పగలవా? ఇఫ్ యూ ఫీల్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ జీసస్, ఇఫ్ యూ ఎన్కౌంటర్ విత్ జీసస్, ఇఫ్ యూ హ్యావ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అప్పుడు తప్ప నువ్వు ఈ విషయాలు చెప్పలేవు. దయచేసి నీ జీవితంలో చిన్న 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 కార్యాల దగ్గర ఆగిపోకండి, అద్భుతాలు, సూచక క్రియలు సాక్ష్యాలుగా మారేలాగా చూడండి. ప్రభు మిమ్మల్ని చూస్తున్నాడు, పిలుస్తున్నాడు, ఆశపడుతున్నాడు, నేను నీతో ఒక పని చేయాలనుకుంటున్నాను, నువ్వు నాకు వస్తావా? నువ్వు నాకు అందుబాటులో ఉంటావా? నీ నోరు నాకు ఇస్తావా? నీ క్రియలు నాకు ఇస్తావా? నీ మనస్సు నాకు ఇస్తావా? నీ ఆలోచనలు నాకు ఇస్తావా? నీ అంతరేంద్రియాలు నాకు ఇస్తావా? నీ బాహ్య అవయవాలు నాకు ఇస్తావా? నీకున్నది ఏదైనా నాకు ఇవ్వగలవా అని అడుగుతున్నాడు. ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో, పిల్లోడిని, చిన్నపిల్లల్ని మనం ఎత్తుకుంటే వాడు బరువంతా ఎక్కడ ఉంటుంది? అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఇందాక పీటర్ బాబుని ఎత్తుకోగానే ఆడు గడ్డం పుదుగుట్టుకు పికేస్తున్నాడు. ఏంటి అని అంటే వాడికి హీ ఫీల్ కంఫర్ట్ విత్ దట్. కొంతమంది చెవు పట్టుకుంటారంట ఎక్కగా ఎత్తుకోగానే, ఎందుకు? అదొక ఆనందం. ఎత్తుకోగానే వాడి బరువు వాడు మర్చిపోతాడు, ఎత్తుకున్నవాడు పట్టుకుంటాడు. నువ్వు దేవుని మీద ఆనుకుంటే నీ సమస్య ఎవరి మీదకి వెళ్ళిపోద్ది? అప్పుడు సమస్య నువ్వు మాట్లాడతావా? ఇబ్బంది నీకుంటుందా? కరువు నీకుంటుందా? నష్టం, కష్టం, వేదన, బాధ ఇవన్నీ ఉంటాయా? ఇంతకీ ప్రాబ్లం ఏంటైతే? ఏం చేయట్లేదు, మా మీద ఆనుకుంటున్నారు వచ్చి. చెప్పే విషయం కూడా చెప్తాను వినండి, సిగ్గుపడకండి. మీ పిల్లలకు మీరు ఏం చెప్తారు? జాగ్రత్తలు కాదు, ప్రార్థన గురించి పొద్దున్నే ఎరా ప్రార్థన చేసావా అని అడుగుతారు. ఒకళ్ళు చేయకపోతే ఏం చెప్తారు? చెప్పమ్మా ప్రార్థన చేసుకో అని చెప్పండి. నలుగురు పిల్లలు ఉన్నారు, ఒకే చోట కూర్చొని క్యారం బోర్డు ఆడుతున్నారు. సాయంత్రం 9 అయిపోయింది, ఇంకా ఆపి ఏం చేసుకోమని చెప్తారు? ఒరే టైం అవ్వట్లేదా, ఇప్పటివరకు అయిపోయింది, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చెయ్యండి అని చెప్తారు. మీరు నాకేం చెప్తారు చెప్పండి? సేమ్ డైలాగా, సిచ్యువేషన్ డిఫరెంట్. నువ్వు గంటసేపు వాకింగ్ చెప్పావు, ఇప్పుడు నా కోసం ప్రార్థన చేయరా? అలా కాకుండా మీరు చేసుకోండి, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, మీరు చెయ్యండి అంటే నేనేం చేయట్లేదు. ఇప్పుడు మీ పిల్లలు ఎలాగ ఆడుకుంటున్నారో నేను అలాగ ఆడుకుంటున్నాను, అందుకని మీరు నాకేం చెప్తున్నారు? ఒరు ప్రార్థన చేయరా, ఒరు ప్రార్థన చేయమేమిరా, ఒరు చెయ్యిరా. మా బ్యాచ్ ఏం తక్కువ తినలేదు, ఏ తెల్ల చొక్కల బ్యాచ్. వీళ్ళు ఏం చెప్తారు? చేస్తాం రండి. చెయ్యించడం నేర్పని బైబిల్ చెప్తే, నిన్న ఎవరో ఫేస్బుక్లో చెప్తున్నాడు, అందరికీ షేర్ చేసేయండి అంటున్నాడు. ఎందుకు అందరికి షేర్ చేయాలి అర్థం కాలేదు. అందరికీ షేర్ చేసేయండి, అందరినీ లైవ్లోకి పిలిచేయండి, అందరికీ ప్రాఫిటిక్ మెసేజ్లు చెప్పేస్తాను నేను, అందరినీ పిలిచేయండి, అందరికీ. క్షమించండి, దేవుడు ఆయనకి అలా చెప్పమన్నాడేమో కానీ బైబిల్ అలా చెప్పలా. నీవు నా దగ్గరకు రా, మన ఇద్దరం మాట్లాడుకుందాం రా అన్నాడు ఆయన. ఏం చేద్దాం? మాట్లాడండి. నీకు ఇంకా అర్థం కావాలంటే ఇంకో మాట గట్టిగా చెప్తాను, బాగా అర్థం చేసుకుని వెళ్ళిపోండి. 1:08 అంటే ఏంటి? నవ్వారు ఎందుకు? 108 ఇప్పుడు 108 ఎప్పుడు ఫోన్ చేస్తారు మీరు? ఆన్ ఎమర్జెన్సీయా, మామూలు ఈరోజు నెలక మోసం అవ్వట్లేదని 108 కొడతారా? ఎవడన్నా తలనొప్పుకుందని 108 కొడతారా? ఎప్పుడు కొడతావు? ఇంక నీ కాళ్ళు చేతులు ఆడక ఏదో అయిపోయినప్పుడు. రైట్, మీరు 108 కొట్టారు, ట్రింగ్ ట్రింగ్, నేను ఎత్తాను కాల్ సెంటర్. అమ్మా ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎంతసేపు అయింది, ఎలాగైంది, మీ ఆయన ఏం చేస్తాడు, మీ పిల్లలు ఏం చేస్తారు, తెలుగు కావాలంటే 1 నొక్కండి, ఇంగ్లీష్ కావాలంటే 2 నొక్కండి. ఇప్పుడు నీకు ఒళ్ళు మండుద్దా లేదా? ఎందుకు? నా ఇంపార్టెన్స్ ఏంట్రా, నువ్వు ఆ అంబులెన్స్ను పంపించడం చెప్పరా నాయన? మధ్యలో నువ్వు కాల్ సెంటర్ వాడు నువ్వు తగులుకున్నావు ఏంటంటే, ఒక్క నిమిషం, ఇంతకుముందు మీరు ఎప్పుడైనా ఫోన్ చేశారా? అప్పుడు మీ అనుభవం ఏంటి? ఇవన్నీ ఎందుకు రా బాబు, ముందు అంబులెన్స్ పంపించారు, ఇక్కడ ప్రాణం పోయేలాగా ఉంది. ఇప్పుడు మధ్యవర్తితో మీ కోపం ఉందా లేదా? మధ్యలో కాల్ సెంటర్ వాడి మీద మీకు ఎంత మండిపోద్ది? ఇది ఎవరిని చెప్తే నీ సంగతి అన్నట్టు ఉంటుందా లేదా? ఇప్పుడు మధ్యలో నా దగ్గరికి వచ్చారు ఎందుకు? ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? హాట్లైన్ డైరెక్ట్గా ఉందిగా దేవుడికి, నీకు మాట్లాడచ్చలేదా? నేను నా దగ్గరికి వచ్చినందుకు కోపం కాదు, నాలాంటి మనుషుల మీద మీరు ఆనుకోవడం బదులు దేవుని మీద ఆనుకోవడం నేర్పిస్తున్నాను. నువ్వు మంచం మీద ఉన్నప్పుడు నువ్వు ఏడిస్తే నీ ఏడుపు కన్నా నా ఏడుపు ఏమి గొప్పగా వెళ్తా దేవుడి దగ్గరికి. నువ్వు ఏడిస్తేనే బాగా వెళ్తుంది. అంతేగాని ఫాస్ట్గా రాలేదు నేను ఏడిస్తే ఏమొస్తుంది? నువ్వేడు, నువ్వు ఆల్రెడీ మంచం మీద ఉన్నావు కదా. నువ్వేడిస్తే డైరెక్ట్గా దేవుడి దిగి వస్తాడు. ఎందుకు? శ్రమలో ఎవడైనా నాకు మొర్ర పెడితే నేను నీకు తోడే అంటాను. ఫాస్ట్ గారికి ఏం శ్రమ ఉందని మొరడతాడు? బెడ్ దగ్గరికి వెళ్ళాక నువ్వు ఇవ్వకపోతే ఒకలాగా ఏడుతాడు. ఆ ఏడుపు దారుణమైన ఏడుపు. నీ బ్రతుకులో దేవుడు నాతో ఉంటాడు, నేను దేవుని మీద ఆనుకోగలను, నేను దేవునితో మాట్లాడగలను, నేను దేవుని దగ్గరికి వెళ్ళగలను, దేవుడు నన్ను తోసేయడు, నేను పాపిని, అందుకు దేవుడు నా మాట వింటాడు. ఎంత గ్యారంటీ అండి బైబిల్. దేవునితో సహవాసం ఎలా పెంచుకోవాలి? అప్పుడు నేను ఆనుకునే అనుభవం వస్తుంది, అప్పుడు క్రియ జరుగుద్ది, అప్పుడు కృపాసువార్తకు నేను సాక్షిగా మారతాను. ఆ సాక్ష్యం ప్రజలకు మహిమకరంగా మారుద్ది, బైబిల్లా రాయబడుతుంది, ప్రజలు చెప్పుకుంటారు. ఈరోజు లోకంలో చెప్పుకునే సాక్ష్యపు క్రియలను నమ్మను, కానీ బైబిల్లో చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నమ్ముతాను. ఆ క్రియ శాశ్వతం. ప్రియమైన వారలారా, నీతో ప్రభువు ఒక పని చేయాలని ఆశపడుతున్నాడు. అది చిన్నది కావచ్చు, సూచక్రియ కావచ్చు, అద్భుతం కావచ్చు. కంటిన్యూ నీ బ్రతుకులన్నింటిలో ఆ కృపాసువార్తకు సాక్షిగా నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. ఆయనకు కావాల్సిన క్రియలు చేయడానికి సిద్ధపడదాం. ప్రార్థన చేద్దాం.